ಸಭಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಅತಿತೀಕ್ಷ್ಣ ಮಹಾ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚೈರಧಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರ ತಟಿನೀ ತೀರೇ ಸುರೈಃ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿ ರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀ ವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್. ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾಧಿಯಾ ವಿಷ್ಣು ಜಿಷ್ಣುವಾದಿಸುರಪೂಜಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೇ ಶಂಕರಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೇ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೇ ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವ ವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಗ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿಯೋಗಿವೃಂದವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ರತ್ನಭದ್ರಾಂಗಯೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವಾಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋ ರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಾಂ ಶಾರದಾ ಶಾರದಂಭೋಜ ವದನಾ ವದನಂಭುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಯೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಸಿಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೇ. ಶ್ರೀ 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 ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಕಾಚಾರ್ಯ ವರ್ಯುಲು ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಚರಣಮಲಕು ಪ್ರಣಮಿಲ್ಲಿ, ಅಲಾಗೇ ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಪಾದ ಪದ್ಮಮಲಕು ಭಕ್ತಿಪೂರ್ವಕಂಗಾ ನಮಸ್ಕರಿಸುಕೊನಿ ವೇದವ್ಯಾಸ ಪ್ರಣೀತಮೈನ ಸ್ಕಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶೀಖಂಡ ಪ್ರವಚನ ಚೇಸುಕುಂಟು ಉನ್ನಾಂ. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಅಷ್ಟಾದಶ ಪುರಾಣಕರ್ತ ವೇದ ವಿಭಾಗಕರ್ತ ಅಯಿನಟುವಂಟಿ ಸಾಕ್ಷಾತ್ತು ವಿಷ್ಣುವು ಯೊಕ್ಕ ಅಂಶಸಂಭೂತುಡೈನ ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಯೊಕ್ಕ ವೃತ್ತಾಂತಂ ಆಯನ ಯೊಕ್ಕ ಕಥನಿ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ఆ తర్వాత ప్రధానమైనటువంటి కాశీలో ఉన్నటువంటి అనేక లింగములు తీర్థములు వాటన్నిటిని గురించి కూడా చెప్పుకున్నాం. అందులో చివరిలో కొంత 260 శ్లోకాలు చదివి కొంతవరకు ఆపాం మనం. చెబుతున్నారు అక్కడ మునే శతం సహస్రాణి తత్ర లింగాని సిద్ధయే ఏకాదిగుత్తరాదేవి వారాణస్యాం ప్రియా మమ. ఎన్నో లక్షల వేల లింగములు కాశీలో ఉన్నాయి, వారాణసిలో ఉత్తరపు దిక్కంటే నాకు చాలా ప్రియము అంటున్నారు. ఉత్తరపు దిక్కులో ఒక మహాలింగం ఉంది, ఓంకారేశ్వర లింగం. అదే అకార ఉకార మకార నాద బిందు రూపములు ఐదు లింగములు, ప్రస్తుతం రెండు లింగములు మాత్రమే ఉన్నాయి. అది ఆ లింగం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. బ్రహ్మగారు తపస్సు చేసిన సందర్భంలో ఆయన అంతరంగంలో చూచిన జ్యోతి, చూచినటువంటి దర్శించినటువంటి జ్యోతి బహిర్భూతమై అకార ఉకార మకార నాద బిందు స్వరూపంగా అవతరించినటువంటి అది పంచాయతన స్వరూపమైనటువంటి అది లింగం. ఆ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఈ ఉత్తరపు దిక్కుగానే త్రిలోచనేశ్వరుడు, మహాదేవుడు, కామేశ్వరుడు మొదలైన సిద్ధలింగాలన్నీ చాలా ఉన్నాయి. అదే చెబుతున్నాడు, ఏకా దిగుత్తరాదేవి వారాణస్యాం ప్రియామమ. ఉత్తరపు దిక్కు నాకు చాలా ఇష్టం. తత్రాపి పంచాయతనే రతిమే నితరాం ప్రియే. ఓంకారేశ్వర లింగం అంటే నాకు చాలా మిక్కిలి ప్రేమ నాకు అన్నట్టున్నారు. ఉత్పత్తి స్థితి కాలేపి తత్రాహం సర్వదా స్థిత, సృష్టి స్థితి లయములయందు కూడా నేనే ఎల్లప్పుడూ అక్కడ ఓంకారేశ్వర లింగంలో నేను ఉంటూ ఉంటాను అని చెప్పి చెబుతున్నారు. ఏవం యస్తు విజానాతి స పాపైర్నలిప్యతే ప్రలిప్యతే సత్యం సత్యం పునఃసత్యం త్రిసంధ్యం నాణ్యతఃప్రియే. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా వాళ్ళకు పాపములు వాళ్ళని స్పృశించవు. ఇది నేను ముమ్మాటికి చెబుతూ ఉన్నాను అంటున్నాడు. శీఘ్రం తత్రైవ గంతవ్యం యదిచ్చేత్తు మామకం పదం. నా పదమును నాలో ఐక్యం కావాలి అని మోక్షాన్ని ఎవరైనా కోరుకుంటారంటే ఆలస్యం చేయకుండా కాశీకి వెళ్ళిన తర్వాత ఓంకారేశ్వరుని దర్శించండి అని చెప్పి చెబుతున్నారు. ఉద్దేశ్యమా అంటే మొదటి 14 లింగాల్లో మొట్టమొదటిది ఓంకారేశ్వర, అది చతుర్దశ లింగాలలో సిద్ధలింగాలలో. ఉద్దేశ్యమాత్రం లింగాని కథితాని మయా, ఏదో ఊరికనే కొద్ది రుచి చూపించినట్లు శాంపిల్ అనమాట మాత్రమే చెప్పాను. కాశీలో ఉన్న లింగాలు ఎన్ని ఉన్నాయో అవి చెప్పడానికి వీల్లేదు, అసంఖ్యాకంగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క పేరుతో 2 సార్లు 3 సార్లు కూడా నా భక్తులు ఇచ్చేశారు. మరి విష్ణుమూర్తి స్థాపించిన లింగాలే సంగమేశ్వర లింగం, వరుణా సంగమేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, ఆయన తపస్సు చేస్తుంటే ఆవిర్భవించిన లింగం జ్యోతి రూపేశ్వరుడు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అలాగే బ్రహ్మగారు స్థాపించిన లింగములే దశాశ్వమేధ ఘాట్లో దశాశ్వమేధేశ్వరుడు, దశహరేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు పేరుతో ఇంకా 2-3 ఉన్నాయి. బృహస్పతిశ్వర పేరుతో సింధియా ఘాట్లో ఒకటి ఉన్నది, విశ్వనాథుడి మందిరానికి ఆ మెయిన్ రోడ్లో కూడా ఒకటి ఉన్నది బృహస్పతిశ్వర లింగం. అందువల్ల ఒక్కొక్కప్పుడు నా భక్తులు, అలాగే మనమే దుర్వాసుడు స్థాపించిన లింగం త్రిలోచనాఘాట్ దగ్గర కామేశ్వర అనే పేరుతో ఉన్నది, మళ్ళీ కాశీపురాలో ఆషాఢేశ్వర లింగం పక్కనే అది ఉన్నది. అందువల్ల 2 ఉన్నాయి దుర్వాసేశ్వరుడు. ఇట్లా ద్విస్త్రీ ద్విస్త్రీ కృత్వ స్థాపితాని భక్త్యా లింగాని కానిచిత్, నా ఎందు భక్తితో 2 సార్లు 3 సార్లు వాళ్ళ పేర్లతో స్థాపించారు. నతాని పునరుక్తాని శ్రద్ధయా అర్చ్యాని సర్వత. ఇప్పుడు అవన్నీ నేను చెప్పడలేదు కానీ మీరు మాత్రం అవన్నీ కూడా కాశీలో ఏ లింగం ఉన్నా ఆ లింగములన్నీ శ్రద్ధతో పూజించండి అంటున్నాడు. ఏతాని యాని లింగాని యాని కుండాని ఏంధవ ఏ వాప్యాస్తాని సర్వాణి శ్రద్ధే యాని మనీషిభి. పండితులైన వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ చెప్పిన ఈ లింగములు, కుండములు, సరస్సులు, వాపి కూప తటాకాదులు ఇవ్వున్నా సరే శ్రద్ధాభక్తులతో ఇవన్నీ కూడా సేవించాలి అంటున్నారు. ఏతేషాం దర్శనాత్ స్నానాత్ ఫలమత్రో అత్ర ఉత్తరోత్తరం. ఒకదానికంటే ఒకటి గొప్పది ఇవన్నీ కూడా. స్నానం చేసినా, దర్శనం చేసినా, అర్చనం చేసినా ఏది గొప్పదంటే దీనికి దానికి ఒకదానికంటే ఒకటి ఉత్తరోత్తరం ఇవన్నీ కూడా గొప్పవి. అత్రత్యానాంచ లింగానాం కూపానాం సరసామపి వాపీనాం చాపి మూర్తీనాం కహా సంఖ్యాతుం ప్రభుర్భవేత్. ఇక్కడ ఉన్న లింగములు, బావులు, సరస్సులు ఇవన్నీ లెక్కించడానికి ఎవడు సామర్థ్యం ఉంది, ఎవడు లెక్కించగలడు. ఆనంద కాననస్థాని తృణాణ్యపి పరం వరం. గడ్డి పరక కూడా, గడ్డి పరకలు కూడా ఆనంద కాననంలో ఉండేవి, శ్రేష్టమైనవి. దివౌక సోపి దేవతల కంటే, దేవలోకంలో ఉన్న దేవతల కంటే కూడా గడ్డి పరకలు చాలా గొప్పవి. కారణం ఏంటంటే ఇక్కడున్నటువంటి వాడికి మళ్ళీ తిరిగి జన్మ లేదు. ఈ విషయం సురేశ్వరాచార్యుల యొక్క ముక్తి విచారంలో ఈ చెట్లకు గడ్డికి కూడా ప్రాణం ఉందని ఆయన నిరూపిస్తారు. అందువల్ల వాటికి కూడానే మోక్షం వస్తుంది అని చెప్పి వారు నిరూపించడం జరిగింది. అందులో గడ్డి పరకలకు కూడా ప్రాణం ఉన్నది, చెట్లకు లతలకు ప్రాణం ఉన్నదని సురేశ్వరాచార్యులు చాలా అంటే మనకులాగానే ఈ షడ్విధ వికారాలు ఉన్నాయంటున్నారు. ఆయన ఉన్నాయి కూడా నిజంగానే, పుడుతున్నాం మనం, పెరుగుతున్నాం, మళ్ళీ తర్వాత మరి రకరకాలుగా దశలు పొందుతున్నాం, చివరికి మరణిస్తున్నాం కదా, వార్ధక్యం ఇవన్నీ వచ్చి చెట్లు కూడా పుడుతున్నాయి కదా, అవి పెరుగుతున్నాయి కదా, అవి వార్ధక్యం, బాల్య యౌవన వార్ధక్యాలు వాటికి ఉన్నాయి కూడా, అవి కూడా మళ్ళీ చివరికి క్షయమవుతున్నాయి కదా. అందువల్లనే ఈ రకమైన ఉదాహరణలు ఇచ్చి అనేక ప్రమాణాలతో వారు నిరూపించారు. చెట్లకి, తృణములకు, వీటన్నిటికీ కూడా, స్థావరములైన వాటన్నిటికీ కూడా ప్రయాణం, అది ప్రాణం ఉన్నది, అవి కూడా ఇక్కడ తరిస్తాయని వారు సప్రమాణంగా నిరూపించారు సురేశ్వరాచార్య గారు. అందువల్ల ఇక్కడ ఉన్న ఏ తృణములకు కూడా వాటికి తిరిగి మళ్ళీ తిరిగి జన్మం ఉండదు. దేవలోకంలో ఉన్న వాళ్ళకే పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అంతకుముందు చేసిన కర్మలను బట్టి ఏది అనుభవమో ఆ అనుభవమైనటువంటి పూర్వకమైనటువంటి జన్మకు వచ్చేసేస్తూ ఉంటారు. చేసిన పుణ్యం ఎక్కువగా చేయటం వల్ల దేవలోకానికి వెళ్ళారు, ఇంకా మిగిలిన కర్మలు ఉన్నాయి కదా, అది అనుభవం అయిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారు. సర్వలింగమయీ కాశీ సర్వతీర్థయీ కాశీ, సర్వము కూడా లింగమయమైనటువంటి భూమి, సర్వతీర్థమయమైన. మనం చెప్పాడు ఒక నువ్వుగింజంతా కూడా తీర్థం లేకుండా లింగము లేకుండా లేదు అని. స్వర్గాపవర్గయోర్ధాత్రి దృష్టా దేహాంత సేవిత, ఇక్కడ రెండు పదాలు వాడారు. దృష్ట అంటే సూచన, దేహాంత సేవిత దేహం పడిపోయేంత వరకు సేవించిన ఏమొస్తాయి, స్వర్గము మోక్షం. ఇక్కడ క్రమాలంకారం చెప్పుకోవాలి, చూస్తేనేమో స్వర్గం వస్తుంది, దేహం పడిపోయే వరకు కాశీలో ఉంటేనేమో మోక్షం వస్తుంది అని ఆ రకంగా మనం అర్థం చెప్పుకోవాలి. మమ ప్రియతమాదేవి త్వమేవ తపసోబలాత్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పార్వతీదేవితో కదా ఇదంతా చెబుతున్నది పరమేశ్వరుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కారణం ఏంటంటే నువ్వు తపస్సు చేసావు, ఆ తపోబలం వల్ల నువ్వంటే నాకు ఇష్టం, అంటే నువ్వు తపస్సు చేయటం వల్ల నువ్వు నాకు ఇష్టం, సహజంగా కాశీ అంటే నాకు ఇష్టం, సహజంగానే నాకు కాశీ యందు ప్రేమ, నువ్వు తపస్సు చేశావు కాబట్టి తపోబలాన్ని బట్టి నీ యందు ప్రేమ. ఏ కాశ్యా నామ గృహ త్వము స్వభావత స్త్రియం కాశీ సుఖ విశ్రామ భూర్మమ, సహజంగానే ఈ కాశీ నాకు స్వయంగా సుఖాన్ని విశ్రాంత భూమి, నాకు ఇది సుఖాన్ని ఇస్తుంది ఈ కాశీ అని. ఏ కాశ్యానామ గృహంతి ఏ అనుమోదంత ఏవహి తేమే శాఖ విశాఖాభా స్కంద నంది గజాశ్యవతు, కాశీ అనేటువంటి పేరు ఎవరైతే పలుకుతారో దాన్ని అంగీకరిస్తారో, నా కుమారులైనటువంటి శాఖ విశాఖ కుమారస్వామి నంది నా వాళ్ళు ఉన్నారే గణపతి వాళ్లతో సమానులు వాళ్ళంతా కూడా, సై తయేవ భక్త మే దేవి తయేవ మమ సేవకాహ, కాశీని స్మరించిన వాళ్లే నా భక్తులు, వాళ్లే నా సేవకులు, ముముక్షవస్తయేవాత్ర ఏచ ఆనందవనౌక సహ, కాశీలో ఎవరుంటారో వాళ్లే ముముక్షువులు, వారే నా భక్తులు, తపస్తప్తం మహత్తయిస్తూ కృతం తయిస్తు మహావ్రతం, కాశీలో ఉన్నవాళ్ళు మహామహా తపస్సులు చేసినటువంటి వారి కింద లెక్క, మహావ్రతములు ఆచరించిన వారి కింద, మహాదానములు చేసినట్లే ఆనందవనంలో ఉండేటువంటి వారు అని చెప్పి చెబుతున్నారు. తే స్నాత సర్వతీర్థావై తే అఖిలాధ్వర దీక్షితా తే చీర్ణ సర్వధర్మాహి ఏచ ఆనందవనౌకసహ, ఏచ ఆనందవనౌకసహ అంటూ కొన్ని శ్లోకాలు రాశారు. ఎవరు ఆనందవనంలో ఉంటారో వాళ్ళు సర్వతీర్థము స్నాతులు, అఖిల యజ్ఞ దీక్షితులు, వాళ్ళు సర్వధర్మములను నిర్వర్తించినటువంటి వారు. తర్వాత అట్లా గనకనే ఇతరత్ర ఉంటారు చూశారు, వయస్చెపి చరమే ఏన ఆనందవనౌకసహ, పెద్ద వయస్సు వచ్చిందండి, అన్ని కార్యాలు నిర్వహించడం అయిపోయింది, పుత్రులు పుత్రికలు వాళ్ళ కార్యక్రమాలు అయినాయి, ఉద్యోగం విరమణ చేసుకుంటున్నాం, పింఛను ఏదో అంతా బ్యాంకీలోనో వేసుకున్నాం, అయినప్పటికీ కాశీని సేవించకపోతే వాళ్ళకు భూమికి భారమే, కనీసమే వయస్సు వచ్చిన తర్వాత అన్ని పనులు మేము అయిపోయినాయి కదా, ఇంకా చేసేది ఏం లేదుగా, కూర్చొని తినటమేగా, ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్ళకు కష్టంగా బాధగా ఉండటమే కదా, హాయిగా కాశీకి వెళ్ళండి అంటున్నాడు, లేకపోతే మీరు భూభారం అవుతారు అంటున్నాడు. వయస్చెపి హెచరమే ఏన ఆనందవన ఒకసహ అంచజోపి వరశ్రేష్ట కాశ్యాం నాణ్యత్ర శృతిపారగా, ఇతరత్ర బాగా నాలుగు వేదాలు శాస్త్రాలు చదువుకున్నవాడి కంటే కాశీలో ఉన్న అంత్యకులంలో జన్మించిన వాడు శ్రేష్ఠుడు, కారణం ఏంటంటే సంసార పారగపూర్వ కాశీలో ఉండే అంత్యకులంలో జన్మించిన వాడు ఈ సంసార సముద్రాన్ని దాటుతాడు, వీడు సంసార సముద్రాన్ని దాటడు, జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఇక్కడ ఉండే వేద పండితుడు, శాస్త్ర పండితుడు సయేవ నూనం సర్వజ్ఞ సయేవ అధికే, వాడే నిజంగా సర్వజ్ఞుడు. కాశీలో ఎవడైతే ఉంటాడో చర్మ వయస్సుకైనా వచ్చి వాడే దూరదృష్టి కలిగినటువంటి వాడు, వాడే ఈ మట్టితో తయారుమయమైనటువంటిది. ఎలాంటి శరీరాన్ని విడిచిపెట్టి పారేసి సుధామయమైనటువంటి కాశీని పొందుతాడు, కాశీలో అమృత స్థితిని పొందుతాడు ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టి. కాశీ దర్శనజం పుణ్యం ప్రాప్నోతి, ఈ అధ్యాయం గనక విన్నట్లయితే సర్వతీర్థ రహస్యవతు, సర్వతీర్థ రహస్యమును ప్రతిపాదించే ఈ అధ్యాయ శ్రవణం వలన మనకేమవుతుందయ్యా అంటే కాశీని దర్శించిన పుణ్యం వస్తుంది. ఎప్పటేదిదమధ్యాయం ప్రాతః ప్రాతర్ దినే దినే, ప్రతిరోజు ఉదయం పూట ఈ అధ్యాయం చదివినట్లయితే దృష్టాని తేన సర్వాణి తీర్థాన్యేతాని నాణ్యత, ఇందులో చెప్పబడిన తీర్థములన్నీ చూచినట్లే లెక్క. సర్వలింగమయాధ్యాయం యోమిం నిత్యం జపేత్సుది, ఈ లింగమయమైన ఈ అధ్యాయాన్ని అంటే లింగమహిమాన్వితమైన ఈ అధ్యాయాన్ని ఎవరైతే జ్ఞాని అయిన వాడు నిత్యము జపిస్తాడో, నతం యమో నతం దూత నైనమహోపి బాధతే, యముడు బాధించడు, యమదూతలు బాధించరు, పాపం అతన్ని స్పృశించదు. బ్రహ్మయజ్ఞఫలం తస్యాయతే సుఖ, ఆ పుణ్యాత్ముడికి బ్రహ్మయజ్ఞఫలం వస్తుంది, జ్ఞానయజ్ఞం ఫలం వస్తుంది అతనికి. యో జపేదమో అధ్యాయం శుచి తద్గతమానస సస్నాత సర్వకుండేషు సర్వవాపి అంబుపస్సచ, ఈ అధ్యాయం జరిగితే సర్వకూపాలు సరస్సులు సర్వతటాకాలు అన్ని తీర్థాలలో స్నానం చేసినట్లే కాశీలో ఉన్నటువంటి వాటన్నిటిలో. కిం అన్యైర్ బహువి స్తోత్రై అతిస్తోకఫలప్రదై, కొద్ది ఫలాన్నిచ్చి ఇతర స్తోత్రాలు ఎందుకు చదువుతారయ్యా? మత్ప్రేమవద్భి అధ్యాయో జప్తవ్యోయం మహాఫల, నా ప్రేమ పాత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారే ఈ అధ్యాయాన్ని జపించండి, దీనివల్ల చాలా మహాఫలాన్ని వాళ్ళు పొందుతారు. మహాదానములు ఇస్తే ఎటువంటి ఫలం వస్తుందో ఒక్కసారి అధ్యాయాన్ని కనుక చదివినట్లయితే వెంటనే అటువంటి ఫలితం వస్తుంది. సర్వతీర్థములను స్నానం చేస్తే ఎంతటి ఫలం వస్తుందో, సర్వలింగములను దర్శిస్తే ఎంతటి ఫలం వస్తుందో, తత్తు ఏతత్తు జపనాత్తు ధ్రువం, అది ఈ అధ్యాయాన్ని చదవటం వల్ల వస్తుంది. ఈ అధ్యాయం చదవటమే తపస్సు, ఇదే ఉగ్రమైన తపస్సు, ఇదే జపము. కాశీలింగావళి నామ అధ్యాయో జప్యే, ఇది కాశీలింగావళి అనే పేరు గల ఈ అధ్యాయం జపించడమే తపస్సు, అదే జపం. మమ ద్రుహే నాస్తి, ఇది నన్ను ద్వేషించేవాడికి, నాస్తిక తత్వం కలిగిన వాడికి, వేదనింద చేసేవాడికి మాత్రం ఈ విషయాలు చెప్పొద్దు. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం, వాళ్లకు మాత్రం చెప్పిన ఆయన మీరు ఈ అధ్యాయం చదవండి అని ఉపదేశాలు చేయవద్దు అన్నారు. అధ్యాయశ్చాశ్చ జపనాత్ పాపం బ్రహ్మవధోద్భవం, అన్ని పాపాలు పోతాయండి, బ్రహ్మహత్యా పాపాలు, ఆగమనాగమన పాపములు, అభక్ష్య భక్షణ పాపము, గురుపత్నితో సంచరించినటువంటి పాపం, బంగారం దొంగిలించినటువంటి పాపం, తల్లిదండ్రులను వధించిన పాపం, గోవుల్ని భ్రూణ హత్యలు చేసిన పాపం, మహాపాపాని పాపాని ఇంకా తెలిసినవి తెలియక జ్ఞాతాజ్ఞాతాని ఉపపాపములు, అన్ని పాపములు మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత చేసిన పాపములు, విలయం యాంతి అశేషాణి నిస్సందేహం మమాజ్ఞయ, ఇది నా ఆజ్ఞ. ఇంకా ఆయన ఆజ్ఞాపించిన తర్వాత కాకుండా ఉంటుందా? ఏం అవుతాయా అంటారేమోనని ఇది మమాజ్ఞయ అంటున్నాడు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అందువల్ల అన్ని విలయం పొందుతాయి. పుత్రాన్ పౌత్రాన్ ధనం ధాన్యం కళత్రం క్షేత్రమేవచ, పాపాలు పోతే మాకేమైనా తెలుస్తుందా అనుకుంటారేమో, మీ వాళ్ళందరూ బాగుంటారయ్యా అన్నాడు. పుత్రులు పౌత్రులు ధనము ధాన్యం కళత్రం క్షేత్రం, మనస్సులో మీరు ఏదనుకుంటే అది స్వర్గము మోక్షము అన్ని సుఖములు వస్తాయి. పోను జప్త్వా అధ్యాయమిమం విద్వాన్ ప్రాప్స్యత్యేవ న సంశయః, ఇవన్నీ పొందుతాడు ఈ అధ్యాయం జపిస్తే. ఇది యావత్ సమాఖ్యాతి దేవో దేవీపురః కథాం, పార్వతీ సమక్షంలో ఈ రకంగా చెబుతూ ఉండగా నా నందిగారు వచ్చి నందీశ్వర మహాదేవుడు నమస్కరించి విజ్ఞాపన చేస్తున్నాడు. జాత పరిసమాప్తిశ్చ మహాప్రాసాద నిర్మితి, స్వామి ఇప్పుడు ఆయన మందరాద్రి నుంచి వచ్చారు కదా, నవీకరణ చేస్తున్నాడు కదా విశ్వకర్మ అంతా కూడా, మీ ప్రాసాదము మహాలక్ష్మి విలాసం అని పేరు ఇదివరకు వచ్చింది ఆయన ప్రాసాదం పేరు, ఆనాడు ఆ మందిరం పేరు, మీ ప్రాసాదము నిర్మాణము పూర్తి అయింది స్వామి, అంతా కూడా హంగులు దిద్దారు, అరణ్యమణులతోటి రత్నాలతోటి ఖచ్చితం చేశారు. సున్నాలు గిన్నాలు రంగులు అన్నీ అయిపోయినాయి, సిద్ధమైంది. ఇంకా మీ ప్రసాదం అక్కడంతా పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఇంకా మీరు రావడమే ఎదురు విష్ణు శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ ఋషులందరినీ బ్రాహ్మణులందరినీ ముందు పెట్టుకొని ద్వారం దగ్గర మీ కొరకు ఎదురు చూస్తున్నారు అని వచ్చి చెప్పాడండి నందీశ్వరుడు. రథశ్చాయం బ్రహ్మ ఈయన ఎక్కడున్నాడో ఈ సందర్భంలో అంటే త్రిలోచన పీఠం దగ్గర ఉన్నాడు. మొట్టమొదట్లోనేమో కాశీ కవతల వృషభధ్వజ తీర్థం కపిలహృదం దగ్గర ఆగారు. తర్వాత కాశీపుర వచ్చాడు జ్యేష్ఠేశ్వరుడు. ఆయన వచ్చిన చోట జ్యేష్ఠేశ్వరుడు, జ్యేష్ఠాగౌరి, నివాసేశ్వరుడు ఇవన్నీ కూడా అవతరించారు. అక్కడ వ్యాఘ్ర రూపంలో ఉన్న ప్రహ్లాదుడి యొక్క మామను చంపాడు అక్కడ. అందువల్ల ఇవన్నీ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ అనుకోకుండానే అక్కడ ఉండగా ఇంకొక వార్త వచ్చింది. వస్తే ఉన్నానదికి వెళ్ళాడు. అక్కడి నుంచి శైలేశ్వరుడు మన మామగారు స్థాపించిన లింగం, అక్కడి నుంచి మళ్ళీ ఇటు కాలభైరవుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా ఆయన రత్నాలు పోసి వస్తే ఒక లింగం అయింది, రత్నేశ్వరుని చూచాడు. అక్కడేమో గజాసురుడు ఏదో విజృంభిస్తున్నాడు, ప్రమదగణాలన్నీ ఆహాకారాలు చేసినాయి. అక్కడ వాళ్ళందరినీ అతను చంపి అక్కడ ఒక లింగంగా ఆవిర్భవించాడు కృత్తివాసేశ్వరుడు. ఆ తర్వాత ఈయన మళ్ళీ త్రిలోచన పీఠానికి వెళ్ళాడు. త్రిలోచనుడా ఓంకారుడా ఏది మొదటిది అనేది అది అక్కడ చెప్పేటప్పుడు అది ఇది ఒక రకంగా ఓంకారం గొప్పదైనా దీని ప్రత్యేకత దీనిదే ఇదే ప్రథమం అని కూడా చెప్పడం జరిగింది త్రిలోచన విషయంలో. అక్కడే ఈ మూడు లింగాలు చూడండి, ఓంకారేశ్వరుని కప్ప ప్రదక్షిణం చేసి తెలియక అది మోక్షాన్ని పొందింది. అంటే కప్ప జన్మలో మోక్షం పొందడానికి వీల్లేదు కాబట్టి తర్వాత జన్మలో పొందింది. తర్వాతనే చిలుకలు వానరములు సేవించి త్రిలోచనేశ్వరుని మోక్షం పొందినాయి. పశుపక్ష్యాదులు కూడా అంటే తర్వాత జన్మ మానవ జన్మ ఎత్తి కాశీకి వచ్చి పశుపక్ష్యాదుల జన్మలో ఉన్నప్పుడు మోక్షం కుదరదు. తర్వాత మళ్ళీ మానవ జన్మ రావాలి, కాశీకి రావాలి, అప్పుడు కానీ మోక్షం అనేది కుదరదన్నమాట. అంతటి గొప్ప లింగాలు పశుపక్ష్యాదులకు కూడా మోక్షప్రాప్తి వస్తుందనడానికి మనకు. మీకు ధర్మేశ్వరుని సేవించిన చిలుకలు ఏమైనాయండి, అవి కూడా కాశీలో జన్మించి మోక్షాన్ని పొందినాయి అన్నమాట. అలాగే ఉత్తరార్కుడు దగ్గర సేవించినటువంటి ఒక అమ్మాయి తండ్రి పోయింది, ఆ మేక కూడా అక్కడ ఉన్నది. మరి వాళ్ళిద్దరు కూడా మోక్షాన్ని, ఒక ఆమెమో పార్వతీదేవికి చెలికెత్తిగా వెళ్ళిపోయింది, ఇంకొక ఆమెమో కాశీరాజు కుమార్తెగా జన్మించి తర్వాత మోక్షాన్ని పొందింది. చూడండి మరి ఎంతటి గొప్ప లింగాలు అవన్నీ, పశుపక్ష్యాదులు కూడా అక్కడ మోక్షం ఉన్నది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం అన్నమాట మనకు. మీ కొరకు ఎదురు చూస్తున్నారు 14 లోకాలలో ఉన్నటువంటి మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి నియమనిష్టలు కలిగిన వాళ్ళు ఈ విషయం తెలుసుకుని అందరూ వచ్చారండి. ఇప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించబోతున్నాడు. ఇది నంది వచశ్రుత్వా దేవో దేవీ సమాయుత, నందీశ్వరుడు మాటలు విని అమ్మవారిని తీసుకున్నటువంటి వాడై దివ్య రథాన్ని అక్కడి నుంచి రథారుడై చిన్నగా బయలుదేరి త్రివిష్టపం దగ్గర నుంచి బయలుదేరి వచ్చారండి. ఇది స్కందపురాణే కాశీఖండే క్షేత్ర తీర్థవర్ణన నామ 97వ అధ్యాయం, క్షేత్ర తీర్థవర్ణనం అనమాట ఈ అధ్యాయం పేరు. 97వ అధ్యాయం గుర్తుంచుకోండి. అధ 98వ అధ్యాయ 99వ అధ్యాయం అండి. శృణుసు 98వ అధ్యాయం. ఓ సూత, ఓ మహాభాగా, చెబుతున్నాను వినవయ్యా. ఇంకా ఆ రోజు మహోత్సవం, మహాలక్ష్మి విలాస మందిరంలో ప్రవేశించేటువంటి ఆ మహోత్సవం, ఆ విషయాన్ని గురించి అంతా చెబుతున్నాను వినవయ్యా. కుమారస్వామి చెబుతున్నాడండి. ఆయన మందరాచలం నుంచి ఎప్పుడు వచ్చాడంటే చైత్ర శుద్ధ త్రయోదశి నాడు వచ్చారు. చైత్రమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు వచ్చారు. ఆనందగహనామితశ్చేతశ్చేత చచారహ అంత ఆనందంగా చూస్తున్నాడు అనమాట. హా అన్నారు అక్కడ చివరిలో. అంటే ఆనందంగా చూస్తూ ఆనందవనం అంతా విహరించారు. అన్నివైపులా కూడా ఇటు అటు కొత్తగా నిర్మించారు కదా, మొత్తం హాయిగా అన్నివైపులా తిరిగి చూచారు. మోక్షలక్ష్మీ విలాసేత్ర ప్రసాదే సిద్ధిమాగతే, ఎప్పుడైతే మోక్షలక్ష్మి విలాసం విశ్వకర్మకు మాట ఇచ్చారుగా, ఆ తర్వాత నువ్వు మందరాద్రి నుంచి వచ్చిన తర్వాత నవీకరణ చేసి నా ప్రసాదం నిర్మించవచ్చని ఆ మాట ప్రకారం ఆయన సిద్ధం చేశాడు, అది సిద్ధమైంది. దేవో విరజిత పీఠాద్ అంతర్గేహం వివేశ, విరజాపీఠం అక్కడ ఉన్నది. ఏది ఈ త్రిలోచనుడు ఉన్నటువంటిది విరజాపీఠం అంటాం. అక్కడ ఉన్నవాళ్ళకి ఇంకా రజోగుణం ఉండదన్నమాట ఆ పీఠాన్ని సేవిస్తే. ఆ పక్కనే ఆత్మావిరేశ్వరుడు ఉన్నది పంచముద్ర పీఠం అంటాం, ధర్మేశ్వరుడు ఉన్నది ధర్మపీఠం అంటాం. అట్లా రకరకాలన్నమాట అనేక పీఠాలు కాశీలో ఉన్నాయి. విశాలాక్షిదేవి ఉన్నది విశాలాక్షి పీఠం అంటాం. ఇక అనేక పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విరజాపీఠము నుండి అంటే త్రిలోచన ఆ మందిరం దగ్గర నుంచి అంతర్గృహంలో విశ్వనాథుడు కాశీ మూడు భాగాలు అనుకున్నాం కదా, ఒకటేమో మొట్టమొదటి అస్సీ దగ్గర నుంచి దశాశ్వమేధ ఘాటు దాకా, అదేమిటంటే కేదారుని యొక్క అంతర్గృహం, కేదారేశ్వర అంతర్గృహం. కేదార అంతర్గృహంలో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాని విశిష్టత ఏమిటంటే రుద్రపిశాచ యాతన కూడా లేదండి ఆ ప్రాంతంలో ఉంటే, దాని గొప్పతనం అది. అది కాశీ కేదార మహత్యంలో మనకు ఆ విషయం వస్తుంది. రుద్రపిశాచం పాపాలు చేస్తే రుద్రపిశాచమై మళ్ళీ 30,000 సంవత్సరాలు ఆ తర్వాత కదా మళ్ళీ మోక్షం వచ్చేది కాశీలో కాలభైరవుడి భైరవుడి సమక్షంలో ఉంచితే ఆయన దర్శనం చేత పాపములు ఇవన్నీ సమాన స్థితికి వచ్చి అప్పుడు కదా వచ్చేది. అందువల్లనే ఇక్కడ కేదార గృహంలో గనక మరణిస్తే రుద్రపిశాచం కూడా అయ్యేటువంటి అవకాశం లేదు పాపములు చేసినప్పటికీ. ఆ స్థితి కేదారం దానికి ఉన్నది. దాని తర్వాత రెండవది ఏంటి, మధ్యలో ఉన్నది విశ్వనాథుడి అంతర్గృహం. ఇది దశాశ్వమేధ ఘాటు దగ్గర నుంచి దాదాపు మణికర్ణిక ఘాటు దాకా ఉంటుంది, పక్కన సింధియా ఘాటు దాకా. అంతర్గృహాన్ని గురించి ఏ లింగాలు వస్తాయో కాశీఖండంలో మాత్రం ఉన్నది, ముందు చివరి అధ్యాయంలో వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ తర్వాత వరుణాసంగమం దాకా అదంతా కూడా ఓంకారేశ్వరుడు శైలేశ్వరుడు అదంతా కూడా అనేది చాలా పెద్దది ఓంకారఖండం, మొత్తం మూడు భాగాలు. ఇప్పుడు ఈయన అంతర్గృహంలోనికి వచ్చాడు. మొదట్లో ఉన్నది ఎక్కడంటే ఓంకారఖండంలో ఉన్నాడు త్రిలోచనేశ్వరుడు అంటే. ఆనాటి పరిభాష ప్రకారం కాశీఖండంలో కానీ పురాణాలలో చెప్పబడిన పరిభాష ప్రకారం ఓంకారఖండం ఉన్నాడు. ఓంకారఖండం నుంచి విశ్వనాథుడి అంతర్గృహానికి వచ్చాడు అన్నమాట. ఎప్పుడు వచ్చాడయ్యా అంటే ఈ అంతర్గృహంలోని ప్రవేశించింది ఊర్జ శుక్ల ప్రతిపది బుధరాధా సమాయుజి చంద్రే సప్తమ రాశిస్తే శేషేషు ఉచ్చగ్రహేషు చ వా. ఆనాడండి కార్తీక మాసం శుక్ల పాడ్యమి నాడు వచ్చాడు. చైత్ర త్రయోదశి నాడు కదా చైత్ర శుద్ధ దమన త్రయోదశి అన్నాడు. అంటే చైత్ర శుక్ల త్రయోదశిని దమన త్రయోదశి అని అంటాం. అప్పటి నుంచి చూడండి మరి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయం 6 నెలలు, అంతకుముందు ఒక 17 రోజులు, 6 నెలల 17 రోజులు కాశీ అంతా నూతనంగా నిర్మించిన కాశీ నవీకరణ చేసిన కాశీపట్నం చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికీ కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఇక్కడికి వచ్చారనమాట. ఆ రోజు బుధవారం అయింది, అనురాధ నక్షత్రం అయింది, చంద్రుడు సప్తమ రాశిలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఈయన పేరు మామూలుగా విశ్వేశ్వరుడు, ఆ కారణంగా ఈయన వృషభ రాశి అవుతుంది. చంద్రుడిదేమో ఆయనకు ఏమవుతుందంటే వృశ్చిక రాశి అవుతుంది. ఆ కారణంగా మనం లెక్క వేసుకున్నట్లయితే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నట్లు అవుతుంది. అటువంటి మంచి శుభలగ్నంలో ఆయన చిన్నగా అక్కడికి వచ్చేసాడనమాట. మిగిలినటువంటి గ్రహములన్నీ కూడా వారి వారి ఉన్నతమైనటువంటి ఎక్కడ ఉంటే బాగుంటుందో అటువంటి స్థానాలలో ఉండగా త్రిలోచన పీఠం నుంచి అంతర్గృహానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎందుకు వాద్యములు వాయిస్తూ ఉన్నారు, దిక్కులన్నీ కూడా ప్రసన్నంగా ఉన్నాయి, బ్రాహ్మణులందరూ వేదఘోషలతో నిండుతున్నాయి, ఇంకా ఏ శబ్దాలు వినిపి వేదఘోష తప్ప ఏది వినిపించడం లేదు. ఆ ప్రవేశకోత్సవంలో అంతా సంతోషంగా ఉన్నారు. గంధర్వులందరూ గానం చేస్తూ ఉన్నారు, వాళ్ళు గానంలో అప్సరసలు బాగా నాట్యం చేస్తూ ఉన్నారు. చారణలు ఎవరికి సంబంధించినవి వాళ్ళు చేస్తున్నారు, స్తుతులు చేస్తూ ఉన్నారు, దేవతలు బాగా సంతోషిస్తూ ఉన్నారు. మేఘములోనయే కుసుమై ఘనా మేఘములు పుష్పవృష్టులు సుగంధములతో కూడిన పుష్పవృష్టులు కురిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడానే మంగళకరమైనటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అలంకారాలతో నిండి ఉన్నది, మంగళకరమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. స్థావరములు కానీ జంగమములు కానీ అందరూ ఆనంద తుందిల హృదయులై ఉంటూ ఉన్నారు. దేవతలు రాక్షసులనండి అందరూ, గంధర్వులు ఉరగములు పెద్ద పెద్ద నాగములు విద్యాధరులు సాధ్యులు కిన్నరులు నరులు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ప్రకాశమానంగా ఉన్నారు. అందరికీ పురుషార్థాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. ధూపములు వేస్తూ ఉంటే ఆ నగరం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆ ధూపధూమములు వ్యాపించి ఇప్పటికి కూడా ఆకాశం నీలంగా ఉండడానికి అదే కారణం అంట. ఆ ధూపం యొక్క నైల్యత వల్ల ఇప్పటికీ మేఘములు అలా నల్లగా ఉన్నాయి. అక్కడ నీరాజనములు ఇస్తూ ఉంటే ఆ నీరాజనములుట ఇప్పటికి కూడా నక్షత్ర రూపంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటి పైననే బాగా అనేక ఆకారములైన విచిత్రములైన పతాకలు ఎగురుతూ ఉన్నాయి, ధ్వజములన్నీ కూడా తెల్లగా ఉన్నాయి, ధ్వజములన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి, ప్రతి శివాలయం పైన ధ్వజములు ఎగురుతూ ఉన్నాయి, కొంతమంది గీతజ్ఞులు పాడుతూ ఉన్నారు, నాట్యజ్ఞులు నాట్యం చేస్తూ ఉన్నారు, అనేక రకాల వాద్యములన్నీ కూడా అక్కడ అన్ని రకాల వాద్య ఘోషలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ అక్కడక్కడ నగరమంతా కూడా మంచి గంధంతో అండి నీళ్లు చల్లారండి, మనం పాజిపని చేయడానికి నీళ్లు చల్లుతామే, మంచి గంధం, చందన రస చటా పిచ్చిల భూమయ, చందన రసంతో చల్లేశారన్నమాట, గోమయంతోనూ మనం చల్లినట్లు కాకుండా చందన రసంతో వీధులన్నీ చల్లారు. ఓ రకరకాల రంగులు కలిపిన ముగ్గులు వేశారు. అప్పుడప్పుడు మనం పర్వాలేదు, మనం సంక్రాంతి ముందు వేస్తూ ఉంటాము ఏదో జనవరి ఫస్ట్లని, కొంతమంది ఉగాది రోజు వేస్తుంటామే రకరకాలవి, తెలుపు ఎరుపు అవి అలాంటివి రంగులన్నీ కలిపినటువంటి ముగ్గులు ప్రతి ఇంటి ముందు ఎక్కడ పట్టినా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రంగమాలికలు అన్నీ కూడా అసలు మార్గాలన్నీ రత్నాలవేనండి, రత్న కుట్టిమ భూభాగములై ఉన్నాయి, గోపురములన్నీ కూడా చాలా రత్నాలతో ఇదవుతున్నాయి, మేడలన్నీ కూడానే చక్కగా సుధ అంటే సున్నం, సున్నం చేత బాగా కొట్టబడి స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉన్నాయి, అందుకే సౌధము అని పేరు వచ్చింది. సౌధం అంటే సున్నంతో బాగా కొట్టబడి తెల్లగా ప్రకాశించే భవనాన్ని సౌధము అని అంటారు. ఆ పేరు సార్థకమైందిట. చేతనం లేనివి కూడా చేతనములుగా ప్రకాశిస్తున్నాయి, అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి. ఎన్ని మంగళములున్నాయో అన్ని మంగళములు అక్కడ జరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ అది జన్మభూమిలాగా ఉన్నది. ఆగత్య దేవదేవోత్ర ముక్తిమండపమావిశత్, వచ్చి ముక్తి మండపంలోనికి వచ్చారు విశ్వనాథుడి సభ, అక్కడికి వచ్చి వచ్చారండి ఆయన. తథా అభిషిక్త చతురాననేన మహర్షి బృందై సహ దేవదేవ సుభాసనస్థ సహితో భవాన్య కుమార బృందై పరితోవృతశ్చ. ఆయన గారిని బ్రహ్మగారు నాడే మహర్షులందరితో కూడి ఆ దేవదేవుణ్ణి అభిషేకించారు. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు మహర్షులందరితో కూడి మంచి సుభాసనం మీద కూర్చోబెట్టారు. అమ్మవారితో పాటు ఆ మహానుభావుడైనటువంటి ఆ దేవదేవుడైన పరమేశ్వరుణ్ణి, కొడుకులందరినీ కూడా చుట్టుపక్క గణపతి కుమారస్వామిని పక్కన కూర్చోబెట్టారు, పరివారం అంతా కూడా అమ్మవారితో పాటు చక్కగా అభిషేకాలు చేశారు బ్రహ్మగారు మహర్షులతో కూడి వేదమంత్రములు ఉచ్చరిస్తూ. ఓ ఎన్ని వచ్చినాయోనండి బహుమానాలు, చవడరత్నాలు అసంఖ్యంగా రత్నాలు, ఓ బహుబహు పట్టు వస్త్రాలు, ఓ మాలలు విచిత్రములైనటువంటివి, ఓ మంచి ఇష్టమైనటువంటి గంధద్రవ్యాలు, అపూపుయం దేవగణ మహేశం తదా ముదా తేజ మహోరగేంద్ర, ఆయన్ని పూజించారు దేవగణములందరూ కూడా. అలాగే పెద్ద పెద్ద ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళందరూ రత్నాలు తీసుకొని వచ్చారు, వాళ్ళు సమర్పించుకున్నారు. సముద్రాలన్నీ కూడా, అలాగే పర్వతరాజులు పర్వతాలన్నీ కూడా అవన్నీ కూడానే అవి కూడా కొన్ని రత్నములు తీసుకొని వచ్చినాయి, అవన్నీ పూజించినాయి స్వామిని. శంభుర్నిరాజుతో మాతృగణి సప్తమాతృగలు నీరాజనమిచ్చారు ఆ శుభ సందర్భంలో. సంతోష సర్వాన్ ప్రథమన్ మునీంద్రాన్ స్వై స్వై హృదిస్థై చిరాభిలాషై బ్రాహ్మణమాభాష్య శివోధ విష్ణు జగాద సర్వామర బృందవన్య. ఆ తర్వాత ఆయన బాగా సంతోషించాడు పరమేశ్వరుడు దేవదేవుడు విశ్వనాథుడు. ముందు మునీంద్రులందరినీ చూచాడు ఫస్ట్, వాళ్ళ హృదయంలో ఏమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహించాడు. తర్వాత బ్రాహ్మణులతో మాట్లాడాడు కొద్దిసేపు అక్కడ ఉన్నవాడని, మీరంతా కుశలం కదా బాగున్నారు కదా ఏమని. ఆ తర్వాత సర్వ దేవతల చేత నమస్కరింపబడే ఆ శివుడు విష్ణుమూర్తితో అంటున్నారు, ఇతో నిషేదేతి సమాన పూర్వం త్వమ్మే సమస్త త్వమ్మే సమహ ప్రభుతైకహే సమస్త ప్రభుతైకహేతు. విష్ణువు రావయ్య అని చెప్పి ఎంతో గౌరవంగా దగ్గరికి పిలుచుకొని, నువ్వు నాకు ఇంత ప్రభుత్వం మళ్ళీ రావడానికి, ఈ అధికారం రావడానికి నువ్వే కారణమయ్యా, రా నా దగ్గర వచ్చి కూర్చో. దూరోపి తిష్టన్ నికటత్వమేవ త్వతో నకశ్చిత్ మమ కార్యకర్త, నువ్వు దూరంగా ఉన్నా నా దగ్గర ఉన్నవాడు కదయ్యా, నా కార్యకర్తల్లో నీతో సమానుడు లేడయ్యా అన్నాడు. అని త్వయా దివోదాస నరేంద్రవర్య సదుపదేశ తథోపదిష్ట, నువ్వు దివోదాసుకి చక్కని ఉపదేశం చేశావు, నువ్వు చాలా పొరపాటు చేసావయ్యా, ఇక్కడ నువ్వు చిన్నగా లింగ ప్రతిష్ట చేయి, నీకు మోక్షం కలుగుతుందని చెప్పి ఆయనంతటా ఆయన రాజ్యము నుండి వదులుకుండేటట్లుగా ఏర్పాటు చేసి దివోదాసుని ఆ రకంగా తొలగిస్తేనేగా ఈయన వచ్చింది. ఇదేమీ ఆయన బలవంతంగా తొలగించాల, బుద్ధి వినాయకుడు వెళ్ళి గణపతి వెళ్ళేమో ఆయన బుద్ధిలో వైరాగ్యభావాన్ని కలిగించాడు. భలే అని ఆయన వస్తాడు ఒక ఆయన 14 రోజుల్లో, ఆయన కాస్త మీకు ఉపదేశం చేస్తాడు, ఆయన చెప్పినట్లు చేయండి అన్నాడు. విష్ణు వెళ్ళి ఉపదేశం చేసి ఆయనంతటా ఆయనే రాజ్యం తొలగేటట్లు చేసి, మరి నేను రావడానికి నువ్వు ప్రయత్నం చేసావయ్యా, కారణం ముఖ్యంగా నువ్వే అది. యథా ససిద్ధిం పరమామవాప సమీహితం మే నిఖిలంచ, నువ్వు చేయటం వల్ల ఆ దివోదాసు చిన్నగా మోక్షాన్ని పొందాడు, నా కోరిక నెరవేరింది. విష్ణు వరం బ్రూహి ఎయిప్సితస్తే నాదేయమత్రాస్తి కిమప్యతే, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా, నీకు ఇవ్వరాంది ఏమీ లేదు అన్నాడండి. ఇదం మయానందవనం యదాప్తం హేతుస్తు తత్ర తమసౌ గణేశ, నేను ఆనందవనానికి మళ్ళీ తిరిగి వచ్చానంటే నీవును మా గణపతి ఇద్దరే కారణం. నమే ప్రియం కించన్న విష్టపత్రయే తథా యథేయం పరసౌఖ్యభూమి, ఈ ముల్లోకములలో నాకు ఈ వారాణసి వల్లే, ఇది బ్రహ్మరసాయనం, వారాణసి బ్రహ్మరసాయనస్య ఖని జనిర్యత్ర నదీర్ఘ శాయినాం, దీర్ఘ నిద్ర పొందినటువంటి వాళ్లకు ఇది బ్రహ్మరసాయన ఖని, పరబ్రహ్మైక్యమును కలుగు చేసేటువంటిది, బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి తద్వారా బ్రహ్మమయులను చేసేటువంటి చోటయ్యా ఈ వారాణసి. ఇది నాకు పరమ సౌఖ్యభూమి, ఇటువంటి సౌఖ్యభూమి నాకు ఇంకెక్కడా ముల్లోకముల్లో లేదు అనేటప్పటికీ ఆ మాట విని, ఆ జగన్నాథుడి యొక్క మాట విని విష్ణు వరం కోరుకుంటున్నాడు. యది ప్రసన్నోసి పినాకపాణే తదా పదా దూరమహం నతే శ్యాం, మీ పాదములకు దూరం కాకూడదు, ఎప్పుడు మీ పాద పద్మముల ఎందుకు నాకు భక్తి ఉండాలి, ఇది నాకు కావలసిన వరం అన్నాడు. శృత్వేతి వాక్యం మధుసూదనస్య జగాదతుష్టో నితరాం పురారి, ఆ మాట విని ఎంతో సంతోషించి పరమేశ్వరుడు అంటున్నాడు, సదా మురారే మమ సన్నిధౌత్వం తిష్టస్య నిర్వాణ రమాశ్రయేత్ర, మోక్షలక్ష్మికి ఆశ్రయమైన ఈ కాశీలో నువ్వు నా దగ్గరే ఉండవయ్యా ఎప్పుడు అన్నాడు. అని మా ముక్తిభవనంలో ఆయన్ని కూర్చోబెట్టుకున్నాడు. గోడకు చిన్న ఒక విగ్రహం ఉన్నది విష్ణువుది, కపిల మహర్షి కూడా ఉన్నాడు విష్ణువు యొక్క అవతారమే, ఆయన ఉన్నాడు, మరి వాళ్ళిద్దరిలో ఎవరైనా కావచ్చు, నా పక్కనే నువ్వు ఇక్కడ ముక్తి మండపంలో ఉండవయ్యా అన్నాడు. ఆదా ఆదావనారాధ్య భవంతమత్ర యో మాం భజిష్యత్యపి భక్తియుక్త భక్తియుక్త సమీహితం తస్య నసేప్స్యతి ధ్రువం పరాత్పరాన్మే అంబుజ చక్రపాణే, ముందు నిన్ను పూజించి తర్వాత నన్ను పూజిస్తేనే ఇక్కడ ఫలితం, లేకపోతే ఫలితం ఉండదు అన్నాడు. ముందు విష్ణు, అందువల్ల ముందు డుండి గణపతిని, దండపాణిని, ఇగో ఈ విష్ణువుని, ఇప్పుడు అక్కడ ఉన్నాడు అనుకోండి విష్ణువు, విశ్వనాథుడి మందిరంలో కూడా మొదట ఉన్నాడు విష్ణువుని, అలాగే ద్రౌపదాదిత్యుణ్ణి, ద్రౌపదిని, వీళ్ళందరినీ చూచి ఆ తర్వాత వెళ్ళి మనం పరమేశ్వరుని చూడాలి, విశ్వనాథుడిని చూడాలి. సర్వస్య సౌఖ్యం మమ ముక్తి మండపే సంతిష్టమానస్య భవేది అచ్యుత, ఇక్కడ ఈ ముక్తి మండపంలో కూర్చుంటే అందరికీ హాయిగా మంచి సౌఖ్యం కలుగుతుందయ్యా, నాకు ముఖ్యంగా చాలా సుఖంగా ఉంటుంది ఇక్కడ. కైలాసగిరిపైన నిర్మలమైనటువంటి కైలాసగిరిపైన నాకు ఇంత సుఖం లేదు, భక్తుల హృదయాలలో కూడా ఉంటూ ఉంటాడుగా, అక్కడ నాకు ఇంత సుఖం ఉండదయ్యా. నిమేషమాత్రం స్థిరచిత్త వృత్తయ తిష్టంతి ఏ దక్షిణ మండపేత్ర, ఇదివరకు ఇప్పుడు మసీదు ఉన్న చోట కదా ఉన్నది విశ్వనాథుడి మందిరం, దానికి దక్షిణం అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముక్తి మండపం. ఈ ముక్తి మండపంలో దక్షిణ మండపం అంటే ముక్తి మండపమే, సభ విశ్వనాథుడి సభ. ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే దాలయ్యా, ఒక్క నిమిషం ఉంటే దాలు, నిశ్చలమైనటువంటి మనస్సుతో, గాఢమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే. నతే పునర్గర్భదశాముపాసతే, మళ్ళీ తిరిగి గర్భదశను పొందరు, గర్భంలో ప్రవేశించరు. సంస్నాయే చక్రసరస్య గాధే సమస్త తీర్థైక శిరో విభూషణ, సమస్త శిరస్ తీర్థములకు శిరోభూషణం. అలాంటి చక్రతీర్థంలో చక్కగా స్నానం చేసి ఒక్క క్షణం ఇక్కడ గనక ఏ కోరికలు లేకుండా ఇక్కడ గనక ఉన్నట్లయితే, నిరేనసస్తే మమ పార్షదాహి, పాపరహితులైపోయి నా యొక్క పార్షదులు అవుతారు మీరంతా, నా గణాలలో వాళ్ళందరూ అయిపోతారు అని. స్మరంతి ఏ మామపవర్గమండపే కించిద్ యథాశక్తి దదత్యపిత్వం శృణ్వంతి పుణ్యాశ్చ కథాక్షణం స్థిరస్తే కోటి గోదాన ఫలం భజంతి, నా మోక్ష మండపంలో ముక్తి మండపంలో కూర్చొని కాసేపు నన్ను స్మరించి మీ ఇష్టం యథాశక్తిగా ఏమిచ్చినా సరే ధనము, అక్కడ కాస్త పుణ్యకథలు విని గనక ఉన్నట్లయితే స్థిరంగా ఉండి కోటి గోవులను దానం చేసిన ఫలితం వస్తుందయ్యా అన్నాడు. ఉపేంద్ర తప్తా నితపంసి తయిస్థిరం స్నాతాహితే అఖిల తీర్థ. ఒక్క క్షణం కూర్చొని కొద్దిగా ఇచ్చి పురాణ శ్రవణం చేస్తే మీరు మీకు వచ్చిన శ్లోకాలు చదువుకున్నా చాలు. మహాభారత కథ అంతా ఒక శ్లోకంలో ఉంది, భాగవత కథ అంతా ఒక శ్లోకంలో ఉంది, రామాయణ కథ అంతా ఒక శ్లోకంలో. ఆ మూడు శ్లోకాలు చదువుకుంటే మూడు పురాణాలు చదివినట్లే, పోనీ భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకుంటే భగవద్గీత చదివినట్లే. అట్లా గనక చేసినట్లయితే వాళ్ళు అన్ని తపస్సులు చేసినట్లే, అన్ని తీర్థములలోనూ స్నానం చేసినట్లే. స్నాత్వే ఏ వై మణికర్ణికాహృదే సమాసతే ముక్తిజనాశ్రయే క్షణం. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ముందు ముక్తి జనమునకు ఆశ్రయమైనటువంటి మణికర్ణికలో మీరు చక్కగా స్నానం చేయండి. ఎన్నో తీర్థములు ఉన్నాయి కానీ మణికర్ణికతో ఏ తీర్థం సమానం కాదయ్యా. కతీహనో సంతి శుభాశ్చ మండపాహ, ఎన్నో మండపాలున్నాయి, పంచముద్రా మండపం పీఠాలు ఉన్నాయి, విరజాపీఠం ఇలాంటివి, కానీ ముక్తి మండపంతో ఏది సమానం కాదయ్యా. తీర్థములలో మణికర్ణిక, మండపాలలో ముక్తి మండపం. కైవల్య మండపశ్చ భవిష్యే ద్వాపరే హరే లోకే ఖ్యాతిర్భవి భవిత్రీయమేష కుక్కుట మండప. ఇంకా జరగబోయే కథని చెబుతున్నారు మహా విశ్వనాథుడు వాళ్ళందరికీ, బ్రహ్మకు విష్ణువుకి దేవతలు. భవిష్య ద్వాపర యుగంలో ఇది కుక్కుట మండపం అనే పేరుతో ఇది పిలువబడుతుందయ్యా అన్నాడు. ఎందువల్ల ఆ రకంగా పిలువబడుతుందో ఆ కథని చెబుతున్నారు. మహానందుడు అని కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, అంటే అప్పటికి పుట్టల ముందు ముందు పుడతాడు అనమాట, భవిష్యత్తులో వస్తాడు ద్వాపర యుగంలో. అతడు బాగా ఋగ్వేద వాడు, ఋగ్వేద బ్రాహ్మణుడు అతడు, మంచి ఆచారం కలిగినవాడు. తీర్థముల దగ్గర మాత్రం ఉందే త్యక్త తీర్థ పరిగ్రహ ఇదంటూనే ఉంటాడు. తీర్థాల్లో ఏవి దానాలు ధర్మాలు స్వీకరించడు, దాంభికత్వం లేదు. అంటే ఇట్లా ఉండాలి, దాంభికత్వం పనికిరాదు పుణ్యక్షేత్రాల్లో. తర్వాత క్రూరమైన మనస్సు లేదు, ఎప్పుడు కూడానే అతిథులకు అంటే ప్రీతి గలవాడు, అతిథి వల్లభుడు. మొదట్లో బాగానే ఉన్నాడు, యవ్వనం వచ్చింది, వాడి నాన్నగారు మరణించాడు, ఎవడితోడో ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడి భార్యను వాడు స్వీకరించాడు తన భార్యగా. మొదట్లో బాగానే ఉన్నాడు, తండ్రి మరణించిన తర్వాత దురలవాట్ల దురభ్యాసాలకు లోనైనాడు ఇతడు. మన్మథ బాణములకు గురి అయి పాపం ఆ రకంగా చేశాడు, మిత్రుడి భార్యతో స్నేహం చేశాడు. ఆ తర్వాతనే ఇంకా ఏముంది, ఆమె చేత మోహితుడైనాడు, తినరానివి తింటూ ఉన్నాడు, ఆమె చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. వైష్ణవులు ఎవరైనా వచ్చాడు అనుకోండి శివుని నిందిస్తాడు, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు తీసుకుంటాడు. శైవులు ఎవరైనా పాశుపతులు వచ్చారనుకోండి విష్ణు నింద చేస్తాడు, అప్పుడు వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు కదా అని వాళ్ళ దగ్గర డబ్బులు పోసుకుంటూ ఉంటాడు. శివభక్తాన్ తర్వాతనే గర్హయే శివభక్తులను చూచేమో వైష్ణవులను నిందిస్తాడు, వైష్ణవ భక్తులను చూచేమో శివుణ్ణి శివభక్తులను నిందిస్తూ ఉంటాడు. ఈ రకంగా సంధ్యాస్నానములు ఏమీ లేవు అతనికి. పెద్ద బొట్టు మాత్రం పెద్ద బొట్టు పెడతాడు, మెళ్ళో బాగా మాలలు వేస్తాడు, రుద్రాక్ష మాలలు అవి తులసి మాలలు కానీ అని సమయాన్ని బట్టి మారుస్తూ ఉంటాడు. విష్ణు భక్తులు వస్తే శివమోహిస్తే తులసి మాలలు, శివభక్తులు వస్తే రుద్రాక్ష మాలలు, అట్లా మారుస్తూ ఉంటాడు. తెల్లటి వస్త్రం కట్టుకుంటూ ఉంటాడు, బాగా పిలక ముడి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సర్వేభ్యో అన్నీ ఇది అది అని లేదు, ఎవడొచ్చి ఇచ్చినా దానం పుచ్చుకుంటాడు. దానం కూడా కొద్ది శిష్యుల దగ్గర తీసుకోవాలి, మహాపాపాలు చేసిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ప్రతిగ్రహం చేయకూడదు, యోగ్యుల దగ్గర చేస్తే కొంతవరకు పర్వాలేదు. అందువల్లనే దుష్టుల దగ్గర అసలు ఎవరి దగ్గర పట్టినా ప్రతిగ్రహం చేస్తూ ఉంటాడు. అతని మొదట్లో మాత్రం కాదు, ఇప్పుడు ఈ భార్య వచ్చిన తర్వాత అలాగైనాడనమాట. అతనికి ఇద్దరు సంతానం ఉన్నారండి, అంత ఉన్మత్తుడై చెడు మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఏమైందంటే పర్వత ప్రాంతం నుంచి, పర్వత దేశం నుంచి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆయన చక్రపుష్కరిణి తీర్థంలో స్నానం చేశాడు, స్నానం చేసి బాగా డబ్బు తీసుకొచ్చాడు. నన్ను నేను ఇచ్చే డబ్బు దానం ఇవ్వదలుచుకున్నాను మీకు, బ్రాహ్మణుల్లో ఎవరైనా తీసుకొని నన్ను కృతార్థుని చేయండి అని అడిగాడు. కృతార్థుని చేయమంటేనే ఆ బ్రాహ్మణులు అసలు వీడితో మాట్లాడలా, వాళ్ళంతా ఏ జపము తపము చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడకుండా మౌనంగానే ఉండి చేయి చూపించారు. అదిగో వాడి దగ్గరికి వెళ్ళండి వాడు తీసుకుంటాడని చెప్పి చూపించారు. ఎవరు ఈ సదానందుడు అని ఉన్నాడే బ్రాహ్మణుడు, వాడి దగ్గరికి వెళ్ళండి, మహానందుడు వాడి దగ్గరికి వెళ్ళండి వాడు తీసుకుంటాడని చూపి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏంటి బొట్లు గిట్లు పెట్టుకొని మరి జపం చేసుకుంటూ మంచి నిష్టగా ఉన్నాడు కదా స్వామి, మీకు నేను ఇవ్వదలుచుకున్నాను, విశ్వేశ్వరుడు ప్రీతిగా నన్ను కృతార్థుని చేయాలి అన్నాడు. వాడు అసలు మొదట్లో మాట్లాడాల, తర్వాత వీడే మీకు సంతృప్తిగా ఇస్తాను అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు మౌనం విడిచాడు. మౌనం విడిచి చేత్తోటే సైగ చేయి, ఎంత ఇస్తావు అన్నాడు. ఎంత ఇస్తావు అనేటప్పటికి ఏదో తెచ్చాను కొంత నేను ఇస్తానన్నాడు. నువ్వు అట్లా కాదు, తెచ్చిందంతా నాకే ఇవ్వాలి, ఇందులో ఇంకెవరికి ఇవ్వకూడదు అన్నాడు. అట్లయితే నేను తీసుకుంటాను, అది కూడా అసలు నేను దానాలు తీసుకోను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను సంతృప్తి చెందడానికి, నిన్ను ఉద్ధరించడానికి తీసుకుంటున్నాను, నాకు అసలు నేను దానాలంటే నాకు ఇష్టం లేదు అని అన్నాడు. సరే నేను ఎంత తెచ్చానో అంత నీకు ఇస్తాను తీసుకోవన్నాడు. ఇంకా చిన్నగా అంతకుముందు ఈ మాట్లాడడం కూడానే రుద్రాక్ష మాల చెవికి తగిలించుకొని మౌనం ఇప్పేసి చిన్నగా మాట్లాడాడు అన్నమాట. ఇప్పుడు డబ్బులు బాగా అంతా ఇస్తానన్న తర్వాత మాట్లాడాడు. సరే అయితే నీళ్లు తీసుకురా వదలమన్నాడు నాకు. వాడు కాస్త నీళ్లు తీసుకొని వచ్చి వదిలాడు, మొత్తం డబ్బులు ఇచ్చేశాడు. విశ్వేశ ప్రీణతాం, ఇది కాశీలో ఏం చేసినా విశ్వేశ్వరుడు సమర్పణంగా చేయాలి. విశ్వేశ ప్రీణతాం అంటే విశ్వేశ్వరుడు సంతోషించుగాక అని మీరు దానం చేయండి, పూజ చేయండి, ఏదైనా చేయండి, చివరి జపం చేయండి, విశ్వేశ్వరార్పణ వస్తు అనాలి. అక్కడ కాశీలో ఏది చేసినా ఒక భిక్ష యతిభిక్ష చేయండి, మనకేం ఫలం వద్దు, విశ్వేశ్వరుడికి సమర్పించుకోండి. అందువల్ల ఆయన కాబట్టి అక్కడ మనకు మోక్ష ప్రదాత. విశ్వేశ ప్రేణతామని చెప్పి ఆయన కాస్తా అతను చండాలుడండి. విశ్వేశ ప్రియతాం చేతి ప్రోచ్య యాతో యథా ఆగత, విశ్వేశ ప్రియతామని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. విశ్వేశ ప్రియతాం అది రాసుకుంటారేమని రెండు మూడు సార్లు చెప్పా. విశ్వేశ ప్రియతాం చేతి ప్రోచ్య యాతో యథా ఆగత, వెళ్ళిపోయినాడు అతడు కాస్త ఈ బ్రాహ్మడు ఉన్నాడే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎత్తిపోడు మాటలు మాట్లాడుతున్నారు. వీడు చండాల బ్రాహ్మడు, చండాల దగ్గర దానం తీసుకున్నాడు, ఇది చండాల బ్రాహ్మడు అని పేరు పెట్టారు. వీడిని ఎవరో బహిష్కరించారు, ఇంకెవరు వాళ్ళ దగ్గరికి రానివ్వట్లే. వెళ్ళి వీడితో అస్సలు మాట్లాడటల్లా, ఎప్పుడైతే ఇది అయిపోయినా వాడికి తలగొట్టినట్లయింది, అందరూ బహిష్కరించారు వీడిని. అందుకని ఈ ఊళ్ళో ఉంటే మనకు పుట్టగతలు ఉండవని సిగ్గుతో వాడి మొహం చూపించలేక భార్య పిల్లలు ఇద్దరితో పాటు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కీకట దేశం అంటే గయా ప్రాంతాలకు అటువైపు బీహార్ ఆ ప్రాంతాలకు వెళ్తున్నాడు అనమాట. వెళుతూ ఆ అడవుల్లో వెళుతూ ఉంటే ఏమైంది, కొంతమంది ఎవరో ప్రయాణికులు వెళ్తున్నారు, యాత్రికులు, వాళ్ళతో పాటు వీడు వెళుతున్నాడు. వీడు వెళుతుండగా అక్కడ దొంగలు మధ్యలో దారిలో తారసిల్లారు. తారసిల్లేటప్పటికి ఆ దొంగలకు ఏమైంది, ఈ కథ జాగ్రత్తగా వినాలి. ఎందువల్లంటే ముక్తి మండపంలో కూర్చొని ఈ కథ చదవాలి తెలుసు. అంటే మనం ఒక్క నిమిషంలో అనుకోవచ్చు, కథ కనుక వస్తే ఇందులో కూడా కథ ఇచ్చాను మన పుస్తకంలో కూడా. అక్కడ ఉండి ఒక్క మన ఒక నిమిషంలో అనుకో, ఏముంది బలానివాడు మహానందుడు వాడు ఈ రకంగా చెండారుడి దగ్గర దానం తీసుకున్నాడు, ఆ తర్వాతనేమో ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడు, యాత్రి దొంగలు వచ్చారు వాడి దగ్గర కాస్త, అప్పుడు ఏంటంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పసిగట్టారు దాచుకున్నటువంటివి. వీడిని వీడి భార్యని పిల్లల్ని బయటికి తీసుకెళ్లారు. అరే మేము చంపేసేస్తాం అని చెప్పి, నువ్వు ఎవరిని నీ ఇష్టదైవతం ఎవరో వాళ్ళని ప్రార్థించుకో, ఇంకా నిన్ను చంపేసేస్తున్నామన్నారు. వాడు మాత్రం ఏమన్నాడయ్యా అంటే, చివరికి చచ్చేటప్పుడు ఈ మాట మనస్సులో అనుకున్నాడండి, అహో ప్రతిగృహీ దమ్మే యదర్థం వసుభూరిష కుటుంబమపి తన్నష్టం నష్టశ్చాపి ప్రతిగ్రహ జీవితం చాపి మే నష్టం నష్టా కాశీపురి స్థితి. డబ్బు తీసుకున్నాను, డబ్బు పోయింది, పట్టరాని దానం పట్టే డబ్బు, కుటుంబ పోషణ కొరకు డబ్బు పోయింది, కుటుంబం పోయింది, ఈ ప్రాణం పోయింది, కాశీ వాసం పోయింది అనుకున్నాడు అని వచ్చాడు. చివరికి స్మరించింది ఇది, కుటుంబం పోయింది, వచ్చిన డబ్బు పోయింది, దానం పడిన డబ్బు పోయింది, ప్రాణము పోయింది, కాశీ వాసము పోయింది అని చెప్పి చివరికి అన్నమాట, కాశీ వాసం పోయింది. చివరిలో అంతంలో ఏది స్మరిస్తే అదే గతి కదండి, అది మనస్సులో తర్వాత వస్తుంది ఆ విషయం, అలా గుర్తుంచుకోండి. అలా కాస్త వాడు ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత ఇప్పుడు నాలుగు రకాలుగా వీడు ఆలోచన చేశాడు. కుటుంబం పోయింది అన్నాడు, మళ్ళీ కోడి జన్మ వచ్చింది, కుక్కుటం అంటే కోడి, కోడి జన్మ వచ్చింది వీడికి తర్వాత మళ్ళీ ఆ కీకట దేశంలోనే ఆ గయ ఆ ప్రాంతాల్లోనే. వీడు మొత్తం మళ్ళీ వీళ్ళే, వీడేమో భర్త ఆడకోడి, వీడి భార్య ఏమో ఆడకోడి, వీడి పిల్లలు మళ్ళీ కోడిగా, మొత్తం కుటుంబాన్ని స్మరించాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కుటుంబం వచ్చేసింది. ఆ తర్వాత మిగిలినవి కూడా చదువుదాం. ఇట్లా కుటుంబం అంతా అక్కడ జన్మించాడు. కొంతమంది కొంతకాలం తర్వాత అదే మార్గంలోనే, అయితే కాశీని స్మరించడం వల్ల వీడి కొద్దిగా పూర్వజన్మ స్మృతి ఉంది. చివరిలో కాశీని స్మరించాడుగా, కొద్దిగా పూర్వజన్మ జాతి స్మృతి ఉంది, జన్మ స్మృతి ఉన్నది. ఆ కారణంగా ఎవరో కాశీ నుంచి వెళుతుంటే కాశీని గురించి గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటుంటే వీళ్ళు నలుగురు కూడా ఏం చేశారయ్యా అంటేనే వాళ్లతో పాటు కాశీకి బయలుదేరారండి, ఈ నాలుగు కోళ్ళు బయలుదేరినాయి. సరే వాళ్ళు కూడానే ఏదో వీటికి సంస్కారం ఉంది మనతో వస్తున్నాయిలే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే ఏవో ధాన్యం విశేషాలు ఆహారంగా పెడుతూ చిన్నగా కాశీకి వెళ్ళారు. చిన్నగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నదే ఈ కాశీ స్మరణ చేసిన కారణంగా పూర్వజన్మ స్మృతి ఉన్నది. ముక్తి మండపం దగ్గర తిష్ట వేసినాయి. ముక్తి మండపానికి అక్కడ విడిచిపెట్టట్లేదు. అక్కడ రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉంటారు, తీర్థాలలో స్నానం చేసి వస్తూ ఉంటారు, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తున్నది, ఆ కథలు వింటున్నది, ఆ నామాలు వింటూ ఉన్నారు. ముక్తి మండపాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. వాళ్ళు ఏదన్నా ఇస్తే కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు, అల్పంగా తీసుకుంటున్నారు. ఇంద్రియములన్నీ కూడా కోరికలన్నీ జయించారు. ఒక జితేంద్రియులై అక్కడ ఉంటూ ఉన్నారండి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారే కొంతకాలానికి అక్కడ మరణించేశారు. ఆ మరణించినటువంటి తర్వాత వీళ్ళ నలుగురు కూడా ఇతడు ఏమైనాడయ్యా అంటే చివరికి ఇతనికి శివుడు ప్రత్యక్షం అవుతాడు. పశ్చతాం సర్వలోకానాం విష్ణోతే మదనుగ్రహాత్. చివరిలో వీళ్ళు ఎప్పుడైతే మరణించే సమయం ఉందో ఒక విమానం వచ్చింది, విష్ణువుతో బ్రహ్మతో చెబుతున్నాడు. పశ్చతాం సర్వలోకానాం విష్ణోతే మదనుగ్రహాత్ విమానమధిరుహ్యాసు కైలాసం ప్రాప్యమత్పదం. నా ఆజ్ఞ ప్రకారం కైలాసం నుంచి విమానం వచ్చింది, విమానంలో బయలుదేరారు, వీళ్ళు కైలాసానికి వెళ్ళిపోయినారు. తర్వాతనే అక్కడ జ్ఞానమును పొంది తర్వాత ముక్తిని పొందారు. అయితే ఇక్కడ వ్యాఖ్యానంలో ఏం రాశారంటే కాశీలో మరణించిన వాడికి తిరిగి జన్మ ఉండదన్నారు. ఇక్కడ అత్రానంటే మరి మళ్ళీ కాశీలో జన్మించి మోక్షాన్ని పొందాడు అనే అర్థం వస్తున్నది. అందుకని ఇక్కడ వ్యాఖ్యానకారులు ఏం రాస్తున్నారంటే కాశీలో మరణించినటువంటి వాడు మళ్ళీ తిరిగి జన్మ ఉండదు, రుద్రపిశాచిన తర్వాత మళ్ళీ మోక్షాన్ని పొందాలి కాబట్టి ఇక్కడ అత్ర అంటే కైలాసంలోనే వాళ్ళు జ్ఞానాన్ని పొంది తర్వాత ఈ సాయుధ్య ముక్తిని పొందారు అని చెప్పి వ్యాఖ్యానకారులు ఆ రకంగా దానికి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విషయంలో మొత్తం మీద ఉన్నదే లేదంటే వారు అక్కడికి వెళ్ళి కైలాసంలో ముందు భోగాలు అనుభవించారు. ఎందుకు భోగాలు అనుభవించారంటే నా వైశ్వర్యం అంతా డబ్బంతా పోయిందని బాధపడ్డారు కదా చివరిలో, మరి అది తిరగాలి వెంటనే మోక్షం ఎందుకు రాలా వీళ్ళకంటే నా సంపద అంతా పోయిందన్నారు. అంటే భోగం అనుభవించాలి కదా, సంపద పోయింది, సంపాదించిన డబ్బు పోయిందని బాధపడ్డారండి అరే రే అని భోగానుభవం కావాలి కాబట్టి కైలాసానికి వెళ్ళి భోగం అనుభవించారు. కాశీని స్మరణం చేశారు కాబట్టి మళ్ళీ పూర్వజన్మ స్మృతి వచ్చి కాశీకి వచ్చారు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని స్మరించాడు కాబట్టి నలుగురు ఒకే కుటుంబంగా వచ్చారు. ఈ మూడు చివరిలో జరగడం వల్ల ఆ రకంగా ఈ మూడు కూడా ఆ రకంగా జరిగినాయి అన్నమాట. మరణేయా మతి సాగతి అని ఒక న్యాయం ఉంది. మరణేయా మతి, మరణ సమయంలో ఏ బుద్ధి ఉంటే అదే గతి తర్వాత వస్తుంది అనేటువంటిది ఇది ఉన్నది. ఆ సిద్ధాంతానుసారం ఇక్కడ వాళ్ళకు ఆ రకంగా మోక్షం అనేటువంటిది వచ్చిందయ్యా. చాలా కాలం కైలాసంలో భోగాలు అనుభవించారు, తర్వాత జ్ఞానులైనారు, తర్వాత శాశ్వతమైనటువంటి మళ్ళీ తిరిగి జన్మలేని స్థితిని పొందారు. తతో లోకాస్తదారభ్య కథయిష్యంతి సర్వదా. ఈ ముక్తి మండపాన్ని అప్పటి నుంచి కుక్కుట మండపం అంటున్నారు. చరిత్రమపి వైతేషాం ఏ స్మరిష్యంతి మానవాహ ముక్తి మండపమాసాధ్య శ్రేయఃప్రాప్స్యంతి తేపివి. ముక్తి మండపం దగ్గర ఈ కథ అనుకుంటే వాళ్ళు శ్రేయస్సును పొందుతారు. ఓంకా ఇది యావత్ కథాం శంభూ భవిష్యామగ్రతో హరేహే. రాబోయే కథని భవిష్యత్తులో జరగబోయే కథని విష్ణుమూర్తి ముందు చెబుతూ ఉండగా అకరోతు తుములో నాదో ఘంటానాం తావదుద్గత. ఘంటానాదాలు వినిపిస్తున్నాయి, పెద్ద శబ్దములు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన వెంటనే నందిన్ విజ్ఞాయ ఆగత్య బ్రూహి కుతో రవహ అన్నారు. తెలుసుకొని రావయ్యా ఏమిటి శబ్దాలన్నీ ఏమిటి తెలుసుకొని రా నందీశ్వర అన్నాడు. నంది వెంటనే నమస్కారం చేశాడు, చేతులు జోడించి వెళ్ళాడు. వెంటనే దేవదేవత్రినైనా కిమపూర్వం బ్రవీమితే మోక్షలక్ష్మీ విలాసోత్ర కైశ్చిత్ కైశ్చిత్ సమర్చ్యతే. ఏం చెప్పమంటావు ప్రభు, మీ కొత్తగా నిర్మించిన మందిరాన్ని, మోక్షలక్ష్మి విలాసాన్ని అనేక మంది చక్కగా దాన్ని పూజిస్తూ ఉన్నారయ్యా అన్నాడు. అధస్మిత్వా అబ్రవీ శంభు సిద్ధన్నోస్తు సమీహిత. అమ్మయ్య నా కోరిక ఇప్పటి తీరింది. ఉత్థాయ దేవదేవేశ సహదేవ్యా సుమంగళ. దేవదేవితో ఆ దేవదేవుడు ఆ సుమంగళి ఆ మంగళగౌరితో పాటు చిన్నగా లేచి బ్రహ్మణా హరిణా సార్ధం తతోగాత్ రంగమండపం. బ్రహ్మాను విష్ణువుని ఇద్దరిని తీసుకొని రంగమండపం దగ్గరికి వెళ్ళారు. ఆ పక్కన అలంకారం సామాగ్రి ఇవన్నీ ఉండేటువంటి ఆ మండపం అన్నమాట రంగమండపం. ఇప్పుడన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఆఫీసు రసీదులు కట్టించుకొని ఆయన స్టోర్ రూములు అవన్నీ ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతం అన్నమాట. శ్రుత్వా అధ్యాయమిదం పుణ్యం పరమానంద కారణం నరః పరాముదం ప్రాప్య కైలాసం ప్రాప్యతి ధ్రువం. ఈ అధ్యాయం ఎవరైతే వింటారో వాళ్ళు పరమానంద ముక్తి మండపం యొక్క కథ కనుక, ముక్తి మండపానికి శ్రీ మహావిష్ణు అదే మహాదేవుడు వచ్చినటువంటి కథను గనక ఎవరైతే వింటారో పరమానంద కారణమైనటువంటిది ఇది కైలాసానికి వాళ్ళు వెళ్తారు. అదా ఏకోన శతో తమోధ్యాయ. వ్యాసులవారు చెబుతున్నాడు సూత మహామునికి, కుమారస్వామి చెప్పినటువంటి కథ చెబుతున్నాను వినవయ్యా. పరమాత్మ అయిన విశ్వేశ్వరుడు యొక్క వృత్తాంతాన్ని అగస్త్యుల వారు అడిగాడు. ఆ నిర్వాణ మండపంలో నుంచి ఇప్పుడు వచ్చారు కదా రంగమండపం దగ్గరికి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవయ్యా అన్నాడు. కుమారస్వామి చెబుతున్నారు, బ్రహ్మ విష్ణువు ముందు నడుస్తూ ఉండగా ముక్తి మండపం నుంచి శృంగార మండపం దగ్గరికి వచ్చారు, అదే రంగమండపం. ఏది చేశారో చెబుతున్నాను వినవయ్యా. ప్రాంగ్ముఖస్తు ఉపవిశ్వేష ఉపవిశ్వేష సహాస్మాభిస్సహేషయ. కుమారస్వామి కదా చెబుతున్నది, తూర్పుముఖంగా కూర్చున్నట్ట. ఏదన్నా మరి చేసేటప్పుడు పూజ అది తూర్పుముఖంగా కూర్చొని చేయాలి కదా, తూర్పుముఖంగా కూర్చున్నట్ట. అస్మాభి మాతో పాటు అంటున్నాడు కుమారస్వామి, అంటే కొడుకుల్ని కూడా దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు అనమాట. సహ ఈ పార్వతీదేవి కూడా ఉన్నది ఉమా, తాను కుమారులను కూర్చోబెట్టుకొని తూర్పుముఖంగా కూర్చున్నాడు. బ్రహ్మణాధిష్ఠిత సవ్యే, కుడి భాగంలో బ్రహ్మగారిని కూర్చోబెట్టుకున్నాడు. వామపార్శ్వేధ శార్ంగిణ, ఆమె ఎడమ భాగం నుండేగా వచ్చింది విష్ణుమూర్తి, ఎడమ భాగంలో విష్ణుమూర్తిని కూర్చోబెట్టుకున్నాడు. విద్యమానో మహేంద్రేణ ఋషిభిః పరితోవృత. వింజామరులతో వీస్తూ ఉన్నారు దేవేంద్రుడు, వీస్తూ ఉన్నాడు. ఋషులందరూ కూడా చుట్టూ ఉన్నారు. గణములందరూ వెనుక వైపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. గొడవ ఏమీ లేదు. జౌషం అంటే నిశ్శబ్దంగా ఉన్నారు గౌరవంతో. ఉదాయుధైః సేవ్యమానశ్చ అవసన్ మానభూరిభి. ఆయుధములు ధరించి వాళ్ళందరూ సేవిస్తూ వెనక మాట్లాడకుండా ఉన్నారు వాళ్ళందరూ కూడా. బ్రహ్మణే విష్ణవే శంభు పాణిముక్షిప్య దక్షిణం. చెయ్యి ఎత్తి చెబుతున్నాడండి, మళ్ళీ కుడి చేతిని ఎత్తి చెబుతున్నాడు. దర్శయామాస దేవేశో లింగం పశ్చత పశ్చత. చూడండియా ఈ లింగాన్ని అన్నాడు. అప్పుడు లింగం ఆవిర్భవించింది. అప్పటికప్పుడు అక్కడ లింగం ఆవిర్భవించింది ఆ రంగమండపంలో. చూడండి ఈ లింగాన్ని చూడండి అన్నాడు. బ్రహ్మణే విష్ణవే శంభు పాణిముచ్చు దర్శయామాస దేవేశో లింగం పశ్చత పశ్చత. ఇదమేవ పరం జ్యోతి ఇదమేవ పరాత్పరం. ఇది ప్రకృతి కంటే కూడా పరమైనటువంటిది. ఇదే పరంజ్యోతి స్వరూపమైనటువంటి లింగం ఇది. ఇదమేవ ఈ రూపం మే స్థావరం అతిసిద్ధిదం. ఇది నా స్థావర రూపం. అంటే కదలనటువంటివన్నీ స్థావరాలు కదా, ఒకే చోట ఉండేవి, కదిలేవన్నీ జంగమములు కదా. ఇది నా స్థావర రూపం. లింగం అంటే పరమేశ్వరుని యొక్క నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్థావరమైన రూపం అన్నమాట. సగుణ పరబ్రహ్మ యొక్క ఆకారం పంచముఖ శివుడు ఉంటాడు, అదేమో జంగమ రూపం, అది కదిలేది తిరిగేది, ఇదేమో స్థావర రూపం. ఇది సర్వ మిక్కిలి గొప్ప సిద్ధిని ఇచ్చేటువంటిది. ఇక్కడ పాశుపతులు ఉన్నారు, అక్కడ శివుని యొక్క భక్తులు, పాశుపతం పాశుపతి వ్రత పరాయణులైనటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ గురించి చెబుతున్నాడు. వీళ్ళంతా కూడా పశుపతి వ్రతం స్వీకరించిన వాళ్ళయ్యా. వీళ్ళంతా సిద్ధులు, బాల్యం మొదలుకొని బ్రహ్మచారులు. వీళ్ళంతా జితేంద్రియులు, తపోనిష్ఠులు, పంచార్థ జ్ఞాన నిర్మలాహ. అంటే అకార ఉకార మకార నాద బిందు రూపముల యొక్క అర్ధజ్ఞానము తెలిసినటువంటి వారు అని కూడా అర్థం చెప్పారు. లేదంటే నాలుగు వేదములు ఒక పురాణ ఇతిహాసములు ఒకటి మొత్తం కలిపి పంచార్థములంటే వీటి యొక్క అర్థములన్నీ తెలిసినటువంటి వాళ్ళు అని మరొక అర్థం చెప్పారు. లేదంటే బ్రహ్మ విష్ణువు రుద్ర ఈశ్వర సదాశివ అని చెప్పి ఐదు ఉన్నాయి, ఆ ఐదు తత్వములకు సంబంధించిన అర్థములన్నీ తెలిసినటువంటి వారు అని ఈ రకరకాలుగా దీని యొక్క వివరణ ఉంది. పంచార్థ బ్రహ్మచారిణ అంటే అటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జితేంద్రియులు, బాగా తపోనిష్ఠులు, భస్మంపైనే శయనిస్తారట. అంటే ఆ భస్మంలోనే మునిగి తేలుతూ ఉంటూ ఉంటారు. మంచి ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళు, మంచి శీలం గలవాళ్ళు, ఊర్ధ్వరేతస్కులు, వీళ్ళంతా కూడా శివలింగార్చన ఆసక్తులైనటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడానే అనన్యమైనటువంటి ఈ ఇంద్రియములన్నీ కూడా పరమాత్మ వైపే, ఆ శివుని వైపే మళ్లించినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, మనస్సుతో సహా ఇంద్రియాలన్నిటినీ కూడా నీళ్ళ జలంతో స్నానం చేస్తారు. అగ్ని నుండి పుట్టిన భస్మంతో స్నానం చేస్తూ, రెండు స్నానాలండి, గంగా స్నానం చేస్తూ ఉంటారు మామూలు నీటి స్నానం, తర్వాత భస్మ స్నానం, రెండూ చేస్తూ ఉంటారు పాశుపతుల వాళ్ళు. కందమూలములే ఫలాహారంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సంతా పరతత్వంపైనే అర్పించి ఉంటారు, సత్యం పలుకుతూ ఉంటారు. క్రోధం చేయించిన వాళ్ళు, మోహం నశించిన వాళ్ళు, ఎవరి దగ్గర ఏమి పరిగ్రహించినటువంటి వాళ్ళు, కోరికలు లేని వాళ్ళు, ఈ ప్రపంచ సాంసారికమైనటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు ఏవీ లేనటువంటి వాళ్ళు, ఏ విధమైన సంసార భయం లేని వాళ్ళు, ఏ సంసార రోగం లేని వాళ్ళు, అందరూ కూడా ఏ విధమైనటువంటి సంగము లేనటువంటి వాళ్ళు, నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వారు, అన్నీ కూడా ఈ ఉదగ్రమైన ఈ సంసారమును తరించినటువంటి వాళ్ళు, ఏ విధమైన మనస్సులో సంకల్ప వికల్పములు లేనివారు, పాపరహితులు, సో సుఖ దుఃఖములు ఇలాంటి ద్వంద్వములేవి, రాగద్వేషములు ఇలాంటి కామక్రోధాలు, ఈ ద్వంద్వములన్నిటికీ శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నిటికీ అతీతులైనటువంటి వాళ్ళు, నిశ్చితమైనటువంటి అర్థములు కలిగినటువంటి వారు, అహంకార ప్రవృత్తులు లేనటువంటి వారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఉండేవారు, వీళ్ళంతా నా స్వరూపులేనయ్యా, నా కుమారులేను ఈ పాశుపతులంతా అన్నారు. శైవులు అన్నమాట, పాశుపత వ్రతం స్వీకరించిన వీళ్ళందరూ కూడా నా యొక్క కుమారులు అన్నాడు. ఏతే పూజ్య నమస్యాశ్చ మద్బుద్ధ్యా మత్పరాయణై, వీ శివయోగులు అంటారు వీళ్ళు. వీళ్ళని నన్ను పూజించిన నా నేను అనే భావనతో నా యందు వీళ్ళు ఆ భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళని పూజించండి, కాశీలో పూజించాలయ్యా. అర్చితేషు అహం ప్రీతో భవిష్యామి నశంశయ, ఈ శివయోగులను గనక పూజిస్తే నేను సంతోషిస్తాను. అస్మిన్ వైశ్వేశ్వరే క్షేత్రే సంభోజ్యా శివయోగిన, ఈ శివయోగులను విశ్వేశ్వర క్షేత్రంలో చక్కగా భిక్ష పెట్టి భుజింపజేయాలి. అట్లా భుజింపజేసినట్లయితే ఒక్కొక్కడికి భిక్ష పెడితే శివయోగికి కోటి మందికి భిక్ష పెట్టిన ఫలితం వస్తుంది. కోటి భోజ్య ఫలం సమ్యక్ ఏకైక పరిసంఖ్యయ, అయం విశ్వేశ్వర సాక్షాత్ స్థావరాత్మ జగత్ప్రభు. ఈ లింగం ఏమనుకున్నారు, స్థావర రూపంలో ఉన్న సాక్షాత్తు జగన్నాథుడు విశ్వేశ్వరుడు ఈ లింగం. సర్వేషాం సర్వసిద్ధీనాం కర్త భక్తి జుషామిహ, ఈ లింగమునందు భక్తి కలిగినటువంటి వాళ్లకు సర్వసిద్ధులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ లింగము. అహం కదాచిత్ దృశ్య శ్యాం అదృశ్యశ్యాం కదాచన, నేను ఒకప్పుడు కనిపిస్తూ ఉంటా ఈ వారణాసిలో, ఒకప్పుడు కనిపించకుండా ఉంటా, దృశ్యంగా ఉంటా అదృశ్యంగా ఉంటా నేను ఈ ఆనందకాననలో. ఆనందకాననే చాత్ర స్వైరం తిష్టామి దేవతా, ఓ దేవతలారా స్వేచ్ఛగా నేను విహరిస్తూ ఉంటా, దృశ్యమానంగా అదృశ్యంగాను, దృశ్యంగా అదృశ్యంగా. అనుగ్రహాయ సర్వేషాం భక్త మిహ సర్వద, మరి నేను కనిపించకపోతే నా అనుగ్రహం ఎట్లా వస్తుంది, వాళ్ళందరూ ఎలా సేవిస్తారు, నా ప్రతినిధిగా ఇగో ఈ లింగాన్ని ఇక్కడ ఉంచా, అందరి ఎందు అనుగ్రహం కొరకు దీన్ని సేవించి మీరందరూ కూడా భక్తులు సిద్ధి పొందడం కొరకు. స్థాస్యామి లింగరూపేణ చింతితార్థ ఫలప్రద, ఈ లింగరూపంలో ఉండి మీ మనోరథాలన్నీ నేను తీరుస్తూ ఉంటాను. స్వయంభూని అస్వయంభూని యాని లింగాని సర్వత తాని సర్వాణి ఛాయాంతి ద్రష్టుం లింగమిదం సద, ఈ బ్రహ్మాండంలో ఉన్న స్వయంభూలింగాలు స్వయంభూలింగములు కాక ప్రతిష్ఠిత లింగములు, అన్ని లింగములు కూడా ఈ విశ్వేశ్వరుని చూడటానికి వస్తూ ఉంటాయి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పరం త్వయం పరామూర్తి మమలింగ స్వరూపిణి, అన్ని లింగములలోనికి ఇది నా యొక్క స్వరూపము కలిగినటువంటిది, విశ్వనాథుని యొక్క రూపమే ఈ లింగము, ఇది లింగస్వరూపంలో ఉన్నటువంటి మూర్తి, ఇది నా యొక్క మూర్తిది. ఏన లింగమిదం దృష్టం శ్రద్ధయా శ్రద్ధచక్షుష, ఈ లింగమునండి చూస్తే చాలు పరిశుద్ధమైనటువంటి నేత్రంతో, నన్ను చూచినట్లే సాక్షాత్తు నన్ను చూచినట్లే అవుతుంది. ఓ దేవతల్లారా, శ్రవణాదస్యలింగస్య పాతకం జన్మ సంచితం, ఈ లింగమును గురించి విశ్వనాథ అని అంటుంటే వింటే చాలండి ఒక జన్మ పాపం పోతుంది. క్షణాతు క్షయణతి శృణ్వంతో దేవా ఋషిగణై సహ, మీరంతా వినండి దేవతల్లారా, ఋషిగణాలారా వినండి, వింటేనే విశ్వనాథుని యొక్క పేరు వింటేనే ఒక జన్మ పాపం పోతుంది. స్మరణాదస్యలింగస్య పాపం జన్మద్వయార్జితం, వింటేనేమో ఒక జన్మ, స్మరించారనుకోండి విశ్వనాథ విశ్వనాథ అని రెండు జన్మల పాపం పోతుంది. అవశ్యం నశ్యతి క్షిప్రం మమ వాక్య. ఏమిటండి లింగం దర్శిస్తే పాపం పోతుంది, ఇది నా వాక్యం, నా మాట, నా మాటకు తిరుగులేదు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, న సంశయ. ఏతల్లింగం సముద్దిశ్య గృహాత్ నిష్క్రమణక్షణ. కాశీఖండం విని ఇంకా కాశీకి వెళదాం విశ్వనాథుడిని చూద్దాం అనుకున్నారనుకోండి, మూడు జన్మల పాపం పోతుంది. అవశ్యం నశ్యతి క్షిప్రం. ఏది ఏతల్లింగం సముద్దిశ్య గృహాత్ నిష్క్రమణక్షణాత్, వెళ్లాల్సిన పనులా, ఇంట్లో నుంచి గడప దాటి రోడ్డు మీద రిక్షా పిలిచారు, ఆటో పిలిచారనుకోండి, మూడు జన్మల పాపం పోతుంది. విలీయతే మహాపాపమపి జన్మత్రయార్జితం దర్శనాదశ్చ లింగస్య హయమేధశతోద్భవం పుణ్యం లభేత నియతం మమ అనుగ్రహతోమరాహ. ఒకవేళనే ఈ లింగమును గనక దర్శించినట్లయితే 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం వస్తుందండి. పుణ్యం లభేత నియతం, ఇదంతా నా అనుగ్రహం వల్ల వస్తుంది, ఇదంతా నా అనుగ్రహం, నా దయ, నా ఆజ్ఞ, నా మాట ఇది. పుణ్యం లభేత నియతం మమ అనుగ్రహతోమరాహ స్వయంభువోశ్చ లింగస్య. ఇది స్వయంభూలింగం, స్వయంగా ఆవిర్భవించిన లింగం, ఇది ఎవరో ప్రతిష్ఠ చేశారని అనుకోవద్దు. మమ విశ్వేశుదు సురాహ, ఈ విశ్వనాథుడి యొక్క స్థావర రూపమైన ఈ లింగం గనకనే స్పృశిస్తే చాలండి, అందుకే స్పృశించాలి స్పృశించాలనుకుంటారు. ఇదివరకు బాగా రోజు స్పర్శ ఉండేది, ఇప్పుడు స్పర్శ లేకుండా పోయింది. ఏమన్నా తెల్లవారుజామున వెళ్తే స్పృశించగలం, లేదా మధ్యాహ్నమే మహాపూజ అయిన తర్వాత నైవేద్యం అయిన తర్వాత వెళితే కాసేపు స్పృశించగలం, 12:30 గంటకి. సాయంకాలమే సప్తర్షి పూజ 7 అయినప్పుడు ఒక 10 నిమిషాలు ఆ చుట్టూ తీసేస్తారు, అప్పుడు వెళ్తే స్పృశించవచ్చు. అప్పుడు మళ్ళీ సప్తర్షి పూజ అయిన తర్వాత మళ్ళీ అన్నీ పెట్టే లోపల మళ్ళీ 10 నిమిషాలు స్పృశించవచ్చు. ఈ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను స్పృశిస్తే ఏమవుతుందంటే 1000 రాజసూ యాగములు చేసి అవుతుంది. పుష్పమాత్ర ప్రధానాచ చిలుకోదక. ఒక దోసి నీళ్లు పోసి ఒక పుష్పం కనుక ఉంచితే పుష్పం మాత్రం, ఒక్క పుష్పం ఉంచండి, శత సౌవర్ణికం పుష్పం బంగారు పుష్పములు 100 సమర్పించినటువంటి ఫలితం వస్తుంది. భక్తి యోగంతో సమర్పించిన ఫలితం వస్తుంది. పూజామాత్రం విధాయాస్య లింగరాజస్య భక్తి. లింగరాజు ఇది లింగముల్లో శ్రేష్టం. దీనికి పూజ మాత్రం చేస్తే చాలు, మామూలు సాధారణ పూజే. సహస్ర హేమ కమల పూజాఫలము వాప్యతే. 1000 బంగారు కమలములతో పూజించిన ఫలితం వస్తుందండి. ఒక ఆమె అనురాధ, ఈ జిల్లాలో బహుశా ఐపీఎస్గా డివైఎస్పీగా వచ్చినట్టుంది. ఆ అమ్మాయి వారణాసి వెళ్ళింది భర్తను తీసుకొని. మరి ఆ మధ్యకాలంలో కడపలోనూ ఆ రాయలసీమలో ఉంది, ప్రమోషన్ వచ్చి అక్కడికి వెళ్ళింది. ఫోన్ చేసింది, నా పుస్తకం చదివింది, తిరుపతిలో ఎక్కడ కొన్నానండి పుస్తకం చదివానని చెప్పి ఫోన్ చేసింది. ఎట్లా చూడాలి ఏమిటి, 108 బంగారపు మారేడు దడాలు తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించింది. బంగారంతో 108 మారేడు దడాలు 2 సంవత్సరాల క్రితం జరిగింది. అమ్మాయి పేరు అనురాధ. అంటే మా అల్లుడు వాళ్లకు బాగా తెలుసు, వాళ్ళు నేను అక్కడ ఉంటున్నానని చెప్పి తెలిసి ఫోన్ చేసి ఏమేమి చూడాలో అక్కడ ఆ గుప్తాగారని చెప్పి ఆయన ఏర్పాటు చేశాను, నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను అనే సూచింది. చెప్పాను, అమ్మ నువ్వు చెప్పకుండా వేవాకు, వాళ్ళకు చెప్పి అర్చకులకు వే, నీళ్ళలో కలిసిపోతే మళ్ళీ పోతాయి కదా, స్వామికి అట్లా జాగ్రత్తగా పూజ చేసుకో అని చెప్పి చెబితే నేను చెప్పిన ఆయన తీసుకుని వెళ్ళి చక్కగా 108 బంగారు మారేడు దళాలు సమర్పించుకుందన్నమాట. గుర్తుకొచ్చింది ఆ పుణ్యాత్మరాలు. ఆమె డివైఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుంటుంది. పూజామాత్రం విధాయాస్య లింగరాజస్య భక్తిత సహస్ర హేమకమల పూజాఫలమవాప్యతే. విధాయ మహతీం పూజాం పంచామృత పురస్సరాం. పంచామృతములతో పూజ కనుక చేసినట్లయితే అస్య లింగస్య లభతే పురుషార్థచతుష్టయం. ధర్మార్థ కామ మోక్షములు 4 సిద్ధిస్తాయి. అందులో మోక్షం కూడా ఉందండి. వస్త్రపు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, వడబోసిన నీళ్లతో స్నానం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు వడబోసిన నీళ్లతో మంచి వస్త్రంతో వడగట్టి అభిషేకం చేయాలి. ఏ నలకలు గెలకలు ఉండకూడదు, చాలా స్వచ్ఛంగా. వస్త్రపూత జలయర్లింగం స్నాపయిత్వ మమాపరాహ. లేకపోతే ఆయన రాయటం ఎందుకండి, ప్రత్యేకించి నీళ్లతో అభిషేకం చేస్తే చాలనకూడదు. వస్త్రపూత జలైహన ఎందుకు. లక్షాశ్వమేధ జనితం పుణ్యమాప్నోతి సత్తమ. చేస్తేటండి నీళ్లతో స్నానం చేస్తే మనం పంచామృతాలు కుదరకపోతే గంగాజలంతో తీసుకుని వెళ్ళండి. గంగాజలం అంటే శివుడికి చాలా ఇష్టంగా, అందుకేక మనం వారాణసి నుండో కాశీ నుండో గంగాజలం తీసుకొని వచ్చి రామేశ్వరుడికి పూజిస్తున్నాం. కారణం ఏంటి? అదేగా గంగాజలం అంటే ఇష్టం ఆయనకి. అక్కడి నుంచి తీసుకువచ్చి రామేశ్వరంలో సంపూర్ణ యాత్రని చేస్తున్నాం. ఈ సంపూర్ణ యాత్ర కాశీ నుంచి నీరైనా తీసుకురావచ్చు, ప్రయాగ నుంచి అయినా తీసుకురావచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకురావచ్చు. తీసుకొని వచ్చి అయితే ఎట్లా ఉందంటే, కొన్ని పురాణాలలో మొత్తం మీద ఒకటండి, గంగాజలం తీసుకొని వచ్చి రామేశ్వరుడి మీద పోయారు. కొన్ని పుస్తకాల్లో ఎలా ఉందంటే, బ్రహ్మపురాణంలోనో ఎక్కడో ఒక చోట ఒక ఐక్యవాక్యం ఒక ఆయన చూపించారు. ఏమనంటే ముందు రామేశ్వరం వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తీసుకొని వచ్చి అది ముందు అది ఎక్కడ అని మళ్ళీ. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, శ్రీశైలంలో రెండు చోట్ల అంటున్నారు. కొంతమంది ప్రయాగలో కలుపుతున్నారు, కొంతమంది అక్కడ సేతుమాధవుడు ఉన్నాడు కదా రామేశ్వరంలో, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ప్రయాగలో కలుపుతున్నారు కొంతమంది, కొంతమంది కాశీలో కలుపుతున్నారు. మరి కాశీ సంబంధం లేకపోతే ప్రయాగ నుంచి నీళ్లు తీసుకెళ్ళి మళ్ళీ రామేశ్వరం నుంచి ప్రయాగ వచ్చి ప్రయాగ నుంచి మళ్ళీ రామేశ్వరం వెళ్తే కాశీ వచ్చినట్లు ఎలా అవుతుంది? అంటే కాశీని కూడా మనం కలపాలి. కాశీ నుంచి అయినా నీళ్లు తీసుకొని వెళ్ళవచ్చు, అయితే తొందరగా వెళ్తే మంచిది. ప్రయాగ నుంచి తీసుకెళ్తే ఎంతకాలమైనా ఉంటాయి, కాశీలో నీళ్లు ఎక్కువ కాలం ఉండవు. అది ప్రయాగలో కూడా ఏది తీసుకొని వెళ్ళాలంటే మూడు కలిసి ఉంటాయి. మొట్టమొదట్లో ఏముంటుందంటే యమునా నది ఉంటుంది, నల్లగా ఉంటుంది నీళ్లు. గంగానది అయితే తెల్లగా ఉంటుంది, అది మధ్యలో దొరుకుతుంది మనకు. గంగాజలంగా తీసుకెళ్లాల్సింది, సంగమంలో తీసుకోకూడదు. ఎక్కడ తెల్లగా ఉందో ఆ గంగాజలాన్ని తీసుకొని వెళ్ళాలి. గంగాజలం తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఏమో ఇసుక తీసుకురావాలి. తీసుకొని వస్తే తర్వాత ఇక్కడ మనమే గంగాజలం పోని ప్రయాగలో వెళ్ళి హాయి గంగాజలం తీసుకోవడం, అక్కడికి వెళ్ళి రామేశ్వరంలో నీరు వేయటం, ఎటు ఇచ్చినా పర్వాలేదండి, గంగాజలం ముఖ్యంగా అక్కడ ఉండటం రామేశ్వరుడి మీద. అక్కడి నుంచి ఇసుక తీసుకురావడం, కాశీకి రావడం. కాశీలో బిందు మాధవుడి దగ్గర కలపవచ్చు, వేణుమాధవుడు ఉన్నాడు కదా. కొంతమంది కేదార్ఘాట్లోనూ కలుపుతున్నారు, మణికర్ణికలో కలుపుతున్నారు. మొత్తం మీద ఈ మూడు క్షేత్రాలు కలవాలన్నమాట, అది సంపూర్ణ యాత్ర అవుతుంది. అందువల్ల నేను జలముతో అభిషేకం చేస్తే శివుడికి చాలా ప్రీతిని, ఈ విషయం శివపురాణంలో కూడా బాగా ఉన్నది. అందుకే రామేశ్వరుడి కొరకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అందువల్ల లక్ష అశ్వమేధ జనిత పుణ్యం వస్తుందండి. మామూలు గంగాజలం కాదండో, ఏవో వస్త్రంతో వడగొట్టిన గంగాజలం, అది గుర్తుంచుకోవాలి. శ్రద్ధ ముఖ్యం అన్నమాట. సుగంధ చందన రసై, మంచి పరిమళంతో కూడిన చందన రసాలంటే మన చెక్కతో తీసినవి. సుగంధన చందన రసై లింగమాలిప్య భక్తిత, అది తీసుకొని వెళ్ళి లింగానికి రాయండి భక్తితో. ఆలిప్యతే సుర స్త్రీభి సుగంధైర్ యక్షగర్ధమై, దేవతా స్త్రీలు మనకు మంచి గంధాలు పూస్తారు స్వర్గంలో. సామోద ధూపదానైశ్చ, మంచి సువాసన కలిగిన మంచి ధూపదాన ధూపములు ఇవ్వండి, వాడు దివ్య గంధములకు ఆశ్రయమవుతాడు దేవలోకాల్లోనూ. అక్కడ నేతి దీపం పెట్టండి, అక్కడ వెలిగించండి, అవకాశం లేదు. లోపలికి రానివరకు అగ్గిపెట్టారు దీపాలు, ఒత్తుల వరకు ఒకప్పుడు రాణిస్తే రాణిస్తారు. మనం ఏంటంటే మళ్ళీ సీసా కాకూడదు, ఈ ప్లాస్టిక్ డబ్బాలో నేతితో కలిపిన ఒత్తులు తీసుకొని వెళ్తే రాణిస్తే రావనివ్వచ్చు, అంతవరకు అయితే రాణిస్తారు. మన అదృష్టవశాత్తే ఒక్కొక్కప్పుడు మనం వెళ్ళేటప్పటికే అక్కడ వెలిగించి ఉంటుంది నందీశ్వరుడు దగ్గర, అప్పుడు మనం వెలిగించవచ్చు. అక్కడ లోపల అగ్గిపెట్టి ఇవ్వడం కష్టం అవుతుంది. ఎవరైనా ఏమైనా ఇస్తే ఆ గంగేశ్వరుడి దగ్గర ఇస్తే ఇస్తారేమో చూడాలి అక్కడ కొట్ల వాళ్ళు. అయితే అమ్మవారి దగ్గర ఒక్కొక్కప్పుడు మన అదృష్టం కొద్దీ పక్కన వెలిగిస్తూ ఉంటాయి దీపాలు, అప్పుడు మనం వెలిగించవచ్చు. ఆ ఆవరణలో విశాలాక్షి అయితే విడిగా మార్గంలో వస్తే వెలిగించవచ్చు, కానీ ఇక్కడ పెద్ద సమస్య దీపారాధన చేయాలంటే. ధూపదీప ప్రబోధముల చేత జ్యోతి రూపుడై విమానంలో వెళ్ళిపోతాటండి నేతి దీపం కనుక పెడితే. కర్పూరవర్తి దీపం పెట్టినట్లయితే ఒక్కసారి రండి, కర్పూర దేహ గౌర స్త్రీ, కర్పూర దేహం కలిగిన వాడు అయిపోతాడు, ఆ అంటే పరమేశ్వరుడు యొక్క ఆకారం కలిగిన వాడు అవుతాడు. వెళ్ళి ఆ లోకంలోనికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి జ్ఞానం పొంది తర్వాత ముక్తిని పొందుతారు, అది ఖాయం, మళ్ళీ రావడం అనేది ఉండదు. దత్వా నైవేద్య మాత్రంతో సిక్తే సిక్తే, నైవేద్యం నిన్న వచ్చింది, నైవేద్యం ఇస్తే చాలు ప్రతి మెతుక్కు కూడానండి. యుగం యుగం ఒక మెతుకు నైవేద్యం మీరు పెడితే ఒక యుగకాలం ఉంటారు కైలాసంలో. రెండు మెతుకులు ఉంటే రెండు యుగాలు. కైలాసాద్రౌ వసే ధీమాన్ మహాభోగ సమన్విత, మహాభోగ సమన్వితంగా స్వామికి నైవేద్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. నిన్న చెప్పాను నైవేద్యం ఇచ్చే ఏర్పాట్లు అక్కడ ఉన్నది అని కూడా చెప్పాను. లేదు మనమే ఏదన్నా తీసుకొని వెళ్ళి రాణిస్తే పాయసం కనుక నైవేద్యం తయారు చేసుకుంటే ఇస్తే మంచిదే, లోపలికి తీసుకొని వెళ్ళిస్తే పాయసం అతి అక్కడే ఈ రక్షకులతోటే కొద్ది కష్టం. అందువల్ల అన్నమాట విశ్వేశే కైలాసాద్రౌ వసే ధీమాన్ విశ్వేశో పరమాన్నం, అది కూడా వస్తుంది ఉండో, విశ్వేశో పరమాన్నం యో దద్యాత్ సాధ్యం ససత్కరం. అందువల్ల మీరు కేదారేశ్వరుడి దగ్గర మనం హాయిగా ఇచ్చుకోవచ్చు, మిగిలిన చోట్లకి వెళ్ళవచ్చు, మనకు అవకాశం కనుక ఉంటే ఉందే. సగ్గుబియ్య ఆ పాయసాలు కాదు ఉండవు, అన్నంతో పాయసం బాగా జీడిపప్పులు అన్ని యాలకులు సుగంధ ద్రవ్యాలు వేసుకొని అన్నంతో బియ్యంతో పాయసం చేసుకొని మంచి బియ్యంతో ఆ స్వామికి సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. విశ్వేశో పరమాన్నం యో దద్యాత్ అది కూడానే నెయ్యి మంచి శర్కర సశర్కరం త్రైలోక్యం తర్పితం తేన సదేవ పితృమానవ దేవతలు పితృదేవతలు ముల్లోకములు అందరూ సంతోషిస్తారు మనుష్యులు ఆయన కనుక. ఈ రకంగా దర్పణం కనుక ఇచ్చినట్లయితే అర్థం, లేదా పర్యంకం మంచి సేజ కనుక ఇచ్చినప్పటికీ ఆ పుణ్యం చెప్పడానికి వీలేదు, చాలా గొప్పది అన్నాడు. సంఖ్యాసాగర రత్నానం సముద్రముల్లో ఉండే రత్నాలన్నా లెక్కించవచ్చు, కానీ ఈ ముఖవాసము అలాగే పర్యంకాలు అర్థములు ఇస్తే వచ్చే ఆ ఫలితం చెప్పలేము అంటున్నాడు. పూజోపకరణ ద్రవ్యం యో ఘంటా గడుగాధికం, పూజ చేసేటువంటి పాత్రలు ఇచ్చిన, ద్రవ్యాలు ఇచ్చిన, ఘంటగా ఇచ్చిన, గడియలు ఇచ్చిన, గడియ అది మందిరానికి సంబంధించిన. భక్త్యా మే భవనే దర్జాత్, నా భవనంలో ఇస్తే వసేదత్ర మే అంతికే నా సమీపంలో ఉంటాడు ఇక్కడ కైలాసంలో. యో గీతవాద్య నృత్యానాం ఏకం మత్ ప్రీతయే వ్యధా, మీకు కమ్మగా పాట వచ్చిందనుకోండి అక్కడ హాయిగా మండపంలో కూర్చొని కమ్మగా పాడండి విశ్వేశ్వరుని గురించి, వాద్యములు వచ్చినాయి మోగించండి అక్కడ అక్కడ కనుక. తస్యా అగ్రతో దివారాత్రం భవే తౌర్యత్రికం మహతో, అతని ముందు ఉందే అన్ని రకాల వాయిద్యములు కూడా చక్కగా మోహిస్తూ ఉంటారు, అంత వైభవంగా అతడు ఉంటాడు తర్వాత జన్మలో. చిత్రలేఖనములు నా ప్రసాదంలో ఎవడు జయించినా సరే చిత్ర చిత్రములైన మహాభోగములు పొందుతూ ఉంటాడు, నా దగ్గర ఉంటూ ఉంటాడు కైలాసంలో. ఒక్కసారి విశ్వేశ్వరుని జన్మకండి సకృత్తు విశ్వేశ్వరన్నత్వ మధ్య జన్మ, జన్మకు ఒక్క శివరాత్రి రేపు రాబోతున్నది మహాశివరాత్రి, అలాగే జన్మకు ఒక్కసారి కాశీకి వెళ్ళి మధ్య జన్మ సకృత్ అంటే జన్మ, ఒక్క జన్మకు ఒక్కసారి మొత్తం మీద మీకు. సుధీర్నర వాడండి జ్ఞాని అంటే వాడు, త్రైలోక్య వందిత పదో జాయతే వసుధాధిపతి, ముల్లోకములు నమస్కరించేటువంటి మహా చక్రవర్తి అవుతాడు అలాంటి వాడు. తస్య జన్మాంతరే యస్తు విశ్వేశ్వరం దృష్ట్వా అన్యత్రాపి విపద్యతే తస్య జన్మాంతరే మోక్షో భవత్యేవ న సంశయః. మనందరికీ ఓదార్పు మాట అండి ఇది, మనందరూ కాస్త అదే కాశీకి వెళ్ళలేకపోతున్నామే అక్కడ ఉండలేకపోతున్నామే క్షేత్ర సన్యాసం స్వీకరించలేకపోతున్నామే అని బాధపడుతున్నాం, వెళ్ళటం మంచిది, లేకపోయినా కొద్దిగా మనస్సుగా ఇక్కడ ఉండి కూడా కాశీకి సంబంధించిన విషయాలు స్మరించుకుంటూ ఆ విశ్వేశ్వరుణ్ణి ఆ గంగని ఆ మణికర్ణికని ఆ కాలభైరవుణ్ణి ఆ దండపాణిని ఆ డుండి గణపతిని వాళ్ళందరినీ అక్కడ ఉన్న ఆ అన్నపూర్ణని ఆ విశాలాక్షిని ఆ పంచ నదాన్ని ఆ తీర్థాలని అవన్నీ స్మరించుకుంటూ మనకు అలా కనిపించాలన్నమాట. ఉంటామనుకోండి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనం తరించడానికి అవకాశం ఉంది. విశ్వేశ్వరుని మనం చక్కగా పూజించి ఈ రకంగా అర్చన చేసి వస్తే ఎక్కడ మరణించినా ఈ జన్మలో కాదు తర్వాత ఇంకొక జన్మ యొక్క దీనిలో ముక్తిని పొందుతాడు అని చెప్పి చెబుతున్నారు, కాశీకి వెళ్ళి ముక్తిని పొందుతాడు. అందువల్ల నేమే మీరు 9 రోజులు ఉండి చక్కగా ఇట్లా సేవించి వచ్చిన తర్వాత ఒక జన్మ లేక 2 జన్మలు ఇక్కడ అంటే మనం జాగ్రత్తగా చెప్పిన విధంగా పూజ చేస్తే ఒక జన్మే, లేకపోతే ఇంకొకటి 2 జన్మలు. మనం చెప్పాం కదా ఒక్క నిమిషం ఉన్నా దాని యొక్క ఫలితం వ్యర్థం కాదు. కాశీలో ఎస్తు విశ్వేశ్వరం దృష్ట్వా అన్యత్రాపి విపద్యతే అంటే కాశీలో కాకుండా ఇతరత్రా మరణించినా సరే తస్య జన్మాంతరే మోక్షో భవత్యేవ, జన్మాంతరంలో మోక్షం వస్తుంది, తర్వాత జన్మని అనలేదు జన్మాంతరంలో మోక్షం వస్తుంది. అయితే ఎప్పుడు అంటే ఇందులో సందేహమా, నా సంశయ సందేహం లేదు. విశ్వేశ ఖ్యాతు జిహ్వాగ్రే విశ్వనాథ కథాశ్రుతౌ, విశ్వేశాన్ని జిహ్వాగ్రంలో ఉంటూ ఉంటే చాలండి, దేవంగానే నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా సరే విశ్వేశ్వర 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 చెప్పాం కదండి, మా ఎక్కడ మన బృందావనంలో రాధా 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 రాధ రిక్షావాడితో సహా రాధే రాధే రాధేశ్యాం రాధేశ్యం. కాశీలో ఎవరడిగినా నమస్కారం అనరు. మహాదేవ 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 ఆ విశ్వేశే విశ్వేశ. అది జిహ్వాగ్రంలో ఉంటూ ఉంటే చాలు. చెవిలో ఏముండాలండి, విశ్వనాథుని కథ ఉండాలి. వింటున్నారు ఇప్పుడు మీరు, 40 రోజులుగా ఇక్కడ ఏర్పాటు చేశారు వారి యొక్క అనుగ్రహం విశేషం చేత, స్వామివారి యొక్క అనుగ్రహ విశేషం చేత. విశ్వేశ విశ్వేశాఖ్యాతు జిగ్వాగ్రే విశ్వనాథ కథాశ్రుతౌ విశ్వేశీలనం చిత్తే. నో జిహ్వాగ్రం మీద విశ్వనాథ విశ్వనాథ అంటుండాలి, చెవిలో విశ్వనాథ కథ పడుతూ ఉండాలి, మనస్సులో విశ్వేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండాలి, ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. యశ్చతశ్చ జనిఃకుత, ఇంకా వాడికి మళ్ళీ జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? లింగం మే విశ్వనాథస్య దృష్ట్వా యశ్చ అనుమోదతే. నా లింగమును చూచి వాడు సంతోషించినా ఏమి లింగము ఏమి ప్రభావం అని. సమే గణేషు గణ్యేత మహాపుణ్యబలాశ్రిత, ఆ మహాపుణ్యం వల్ల నా గణాలలో ఒకడుగా ఉంటాడు ఈ నంది మొదలైనటువంటి భృంగి మొదలైన వాళ్ళతో. నిత్యం విశ్వేశ 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 విశ్వనాథేతి యో జపన్ త్రిసంజం తం సుకృతినం జపామి అహమపి ధ్రువం. విశ్వేశ విశ్వేశ విశ్వనాథ అని 3 సంధ్యలలో ప్రాత మధ్య సాయం సంధ్యలో ఎవడైతే అంటూ ఉంటాడో ఆ పుణ్యాత్ముని నేను స్మరిస్తూ ఉంటాను ఎప్పుడు. అది విశ్వనాథుడు పార్వతితో చెబుతున్నాడు. మమాపి ఇదం మహాలింగం సదా పూజ్యతమం సురా, నాకు కూడా ఈ లింగము చాలా పూజ్యమైనది అంటున్నాడు. ఆ నిర్కుల పరబ్రహ్మకు సంకేతం అండి ఆ యొక్క లింగం. తస్మాత్ సర్వప్రయత్నేన పూజ్యం దేవర్షి మానవై, దేవతలు ఋషులు మానవులు ప్రయత్నపూర్వకంగా ఈ విశ్వనాథ లింగాన్ని పూజించండి. ఏర్న విశ్వేశ్వరో దృష్టో ఏర్న విశ్వేశ్వర స్మృత కృతాంత దూతైస్తైస్తే దృష్టా తైస్మృత గర్భవేదన. ఎవరు విశ్వేశ్వరుని చూడరో ఎవరు విశ్వేశ్వరుని స్మరించరో ఏమిటయ్యా వాళ్లకు? యమదూతలు మిమ్మల్ని చూడటం ఖాయం. మళ్ళీ అమలమూత్రములతో కూడుకున్నటువంటి గర్భవాసం మీకు ఖాయం ఖాయం ఖాయం. ఏరిదం ప్రణతం లింగం ప్రణతాస్తే సురాసురై, మీరు నమస్కరించారు అనుకోండి ఆ లింగానికి, దేవతలందరూ కూడా మీకు నమస్కారం చేస్తారు. యశ్చేకేన ప్రణామేన దిక్పాల పదం అల్పకం, ఒక్కసారి నమస్కారం చేస్తే దాని ముందు దిక్పాల పదవి కూడా ఎందుకు బలాదూర్ అన్నాడు, ఎందుకు పనికిరాదు పొమ్మనం అని. దివ దిక్పాల పదత ఎందువల్ల దిక్పాలక పదవి అండి? ఇంద్ర కుబేర అగ్ని వీళ్ళందరూ దిక్పాలకులు, గొప్ప పదవులు కదా అవి, వరుణుడు కుబేరుడు ఇవన్నీ. వాళ్ళేముంది వాళ్ళ కాలం సమయం కాగానే మళ్ళీ భూమిపైకి వస్తారు. ఇక్కడ ఆయనకు నమస్కారం చేసిన వాళ్ళు మళ్ళీ రారు కదా భూమిపైకి, మళ్ళీ జన్మ లేదు కదా వాళ్ళకి, జన్మ ఉన్నది ఇక్కడ జన్మ లేదు. అందువల్ల దిక్పాలకుల పదవి కంటే కూడా ఒక్కసారి నమస్కారం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు. దిక్పాల పదత పాత పాత శివన తీర్ణి, శివుడికి నమస్కారం చేసిన వాళ్ళకు పాతం లేదు. పాతం అంటే పడిపోవడం. శృణ్వంతో శృణ్వంతు దేవర్షి గణా సమస్తా తచ్చం బ్రువే తచ్చ పరోపకృత్యై. నేను ఒక నిజం చెబుతున్నాను, అది కూడా పరోపకారం కొరకు చెబుతున్నా ఈ సత్యాన్ని. నేను ఏదో నా దేవాలయానికి అందరూ రావాలి, నాకు పంచామృత అభిషేకాలు చేయాలి కాదు, నేను మీ అందరి మేలు కొరకు మీ శ్రేయస్సు కొరకు చెబుతున్నానయ్యా, పరోపకారం కొరకు చెబుతున్నాను, వినండి. దేవతలారా ఋషుల్లారా మీరందరూ కూడా నేను చెప్పేది నిజం చెబుతున్నాను పరోపకారం కొరకు. నా భూర్భువ స్వర్గ మహ జనాంతర్విశ్వేశతుల్యం క్వచిదస్తి లింగం. భూలోకంలో భువర్లోకంలో స్వర్గలోకంలో మహర్లోకంలో జనలోకంలో ఎక్కడా కూడా విశ్వేశ్వరుడితో సమానమైన లింగము లేదుగాక. లేదు లేదు లేదు, ఇది మళ్ళీ 3 సార్లు. ఇంకోటండి, నా సత్యలోకే, ఇప్పుడు సత్యలోకం రాలా, జనలోకం వరకే వచ్చాము, సత్యలోకంలో లేదు. నా తపశ్చలోహో తపోలోకంలో లేదు. సురావు దేవతలారా వైకుంఠ కైలాస రసాతలేషు, వైకుంఠంలో లేదు, కైలాసంలో లేదు, పాతాళాలలో లేదు, ఎక్కడ అన్ని లోకాలు చెప్పారు. ఏ లోకంలో విశ్వేశ్వరుడితో సమానమైన లింగం లేదు అని. ఇంకొక విషయం కూడా వినండి మీరు. తీర్థం క్వచిద్వై మణికర్ణికా సమం లింగంచ విశ్వేశ్వర తుల్యమన్యత. ఏది మణికర్ణికతో సమానమైన లింగం ఇప్పుడు చెప్పిన ఇన్ని లోకాల్లో లేదు. ఇప్పుడు చెప్పిన ఇన్ని లోకాలలో విశ్వేశ్వరుడితో సమానమైన లింగం లేదు. నా విశ్వనాథస్య సమం ఈ లింగం నా తీర్థమన్య మణికర్ణికాత తపోవనం కుత్ర జిదస్తి నాణ్యత్ శుభం మమ ఆనందవనేన తుల్య. నా ఆనందవనంతో సమానమైన తపోవనం లేదు. నా యొక్క ఇక్కడ ఏదే నా మణికర్ణికతో సమానమైన తీర్థము లేదు. విశ్వేశ్వర లింగముతో సమానమైనటువంటి లింగము లేదు. తీర్థాలలో మణికర్ణిక, లింగములలో విశ్వేశ్వర లింగం, వనాలలో క్షేత్రాలలో ఆనందవనం, వారణాసి, కాశీ, మహాశ్మశాన, రుద్రవాసం, అవిముక్త క్షేత్రం, వారాణసి తీర్థమయీ సమస్త యశ్యాస్తు నామాపి తీర్థతీరం. వారాణసి ఇందాక చెప్పాము లింగమయీ, ప్రతి లింగము ఒక తీర్థమే, అంత తీర్థమయీ, ఎన్ని తీర్థాలు ఉన్నాయో చెప్పడానికి వీళ్ళ ఇదంతా కూడా. కాశీ ఉన్న నామాపి, అసలు ఆ పేరు వారాణసి పేరే తీర్థములకు కూడా తీర్థం, వాటిని కూడా తరింపజేస్తుంది, తీర్థములను కూడా తరింపజేసేటువంటిది. తీర్థం అంటే తరింపజేసేది. తత్రాపి కాచిత్ మమ సౌఖ్యభూమి మహాపవిత్ర మణికర్ణికాసౌ. ఆ వారాణసిలో నా సౌఖ్యభూమి మణికర్ణిక అన్నిటికంటే పవిత్రమైనది. స్నానాతు అముష్మాన్ మమ రాజసౌధాత్ ప్రాచ్యాం మనాజీశ సమాశ్రితం సవ్యేప సవ్యే చ కరక్రమేణ శతత్రయీ చాపి శతద్వయీ చ హస్తాశ్యతం పంచసురా పంచసురాపగాయం ఉదీచ్య వాచ్యోర్ మణికర్ణికేయం సరస్త్రిలోక్య పరకోశ భూమిర్ యై సేవితా తే మమ హృచ్ఛయాహి. దాని హద్దులు చెబుతున్నాడండి. నా రాజప్రాసాదం ఉన్నదే మహాలక్ష్మి విలాసం విశ్వనాథుడి మందిరం, అక్కడి నుంచి ఈశానపు వైపు కనుక చూసుకున్నట్లయితే, అంటే తూర్పును ఉత్తరపు దిక్కుకు మధ్య ఉన్నది కదా, అటువైపు కనుక చూసినట్లయితే ఆ రెండింటి మధ్యలో ఎడమ భాగంలో 300 చేతితో మనం కొలుచుకోవాలి, హస్తంతో ప్రమాణంగా 300 హస్తముల యొక్క దూరంలో ఉంది. దక్షిణ భాగం వైపు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఉత్తరపు దిక్కును పడమటి దిక్కుకు మధ్యలో చూసుకున్నట్లయితే, అక్కడ ఉన్నదే 200 హస్తముల యొక్క దూరంలో ఉంది. మణి వరకు వస్తుంది, మణికర్ణికి అక్కడ దాకా వస్తుంది. అట్లా ఆ తర్వాతనే గంగ యొక్క మధ్య భాగంలో 500 హస్త ప్రమాణం వరకు మణికర్ణిక, మణికర్ణిక యొక్క హద్దు ఇది చెబుతున్నాడు. గంగలో కూడా 500 హస్తాల దాకా ఉంది. ఆ చక్ర పుష్కరంలో చేయాల్సిన పనులు ఇప్పుడంటే అది గుర్తు కొరకు పెట్టారు. గంగలో స్నానం చేస్తే ఘాట్లో మణికర్ణికలో చేసినట్లే. ఆ రకంగా దాని గుర్తులు ఉన్నాయ్యా. ఇక్కడ త్రిలో ముల్లోకముల సారం ఇది ఈ మణికర్ణిక. అంతేకాకుండా ఇది సారస్వరూపమైంది, ఇది పరమాత్మకు ఆధారమైనటువంటి స్థానం. అందువల్ల ఇక్కడ ఎవరైతే సేవిస్తారో వాళ్ళంతా నా హృదయంలోనే ఉంటారు అంటున్నాడు. అస్మిన్ మమ ఆనందవనే ఏతత్ లింగం సుధాధామ సుధామధామ. ఈ ఆనందవనంలో నా లింగం ఉన్నదే విశ్వనాథలింగం. ఇది సుధాధామం అంటే ఇది అమృత నిలయం, అమృత స్థానం. సుధామధామ, సుధామములు అంటే మంచి ధామములు అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిగా ఉన్నాయే. కాశీ తప్ప మీ 8 కూడా సుధామములు, ముక్తి క్షేత్రాలు. వాటిల్లోనికి వాటికి ధామ, వాటికన్నిటికంటే శ్రేష్టమైన స్థానం. ముక్తి క్షేత్రాలలో అయోధ్యది, ముక్తి నగరాలలో శ్రేష్టమైంది. తర్వాత సుధాధామ అంటే అమృతమునకు నిలయమైనటువంటిది. ఆసప్త పాతాళ తలాత్ స్వయం భూ సంస్థితం భక్త కృపావసేన. భక్తుల యందు దయచేత పాతాళము నుండి, సప్త పాతాళముల నుండి ఆవిర్భవించిన లింగం ఇది. ఏస్మిన్ జనా కృత్రిమ భవబుద్ధ్య లింగం భజిష్యంతి చ హేతువాదై. ఇటువంటి సప్త పాతాళములను నుండి ఉన్న ఈ లింగాన్ని బట్టి హేతువాద బుద్ధితో ఇదేదో హరియాబాయి స్థాపించిన లింగంలే, ఇది మొదటి నుంచి ప్రతిష్ఠించింది కాదు కదా అని ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొందరు అడిగారు. అలాంటి భావాలతో ఎవరైనా ఉంటే కృత్రిమ భావబుద్ధితో హేతువాద బుద్ధితో ఇది మొదటి నుంచి ఉన్నది కాదు, జ్ఞానవాపిలో మధ్యలో పారేశారు, మళ్ళీ ప్రతిష్ట చేశారు అని ఇటువంటి ఆలోచనలతో ఇటువంటి తలంపులు ఎవరికైనా ఉంటే తేషాం ఈ దండ పర ఏషయేవ నా గర్భవాసాత్ విరమంది తీద్రం. వాళ్ళకు శిక్ష ఒక్కటే ఒక్క శిక్ష, నా విశ్వనాథలింగాన్ని గురించి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళకి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మీకు జన్మ నుండి గర్భవాసము నుండి విముక్తి లేదు, కోట్ల కోట్ల జన్మలు ఎన్ని కల్పములైన పుడుతూ దస్తూ ఉండాల్సిందే మీరు అని ఎవరైనా హేతువాద దృష్టితో ఇలాంటి ఆలోచనలు చేస్తే. యజ్జద్ధితం స్వశ్చత్ తదైవ తత్తత్ లింగేత్ర దేయం మమ భక్తి మధ్య, నా యందు భక్తి కలిగిన వాళ్ళకి మీకు ఏది హితమో అది ఇస్తుంది, ఏది కోరుకుంటే అది ఇస్తుంది. యాప్యముత్రాపి నతస్య సంక్షయో, మీరు ఏది ఇచ్చినా సరే మీరు ఇవ్వమంటున్నాడండి, మీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి కాశీలో అంటున్నాడు. యతు హితం స్వస్య, ఎవరెవరికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి. మీకు ఇష్టమైంది ఇవ్వాలి, మీ పనికి మాలింది కాదు అక్కడ ఇవ్వాల్సింది. గయకు వెళ్ళి వాళ్ళకి తినంది అక్కడ వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది పనికి మాలినటువంటి, ఎప్పుడు తినం కదా అని. మామిడికాయ వదలాలంటే కష్టం, అమ్మయ్యో ఆవకాయ మనం విడిచిపెట్టి ఉండగలమా అని. అందువల్ల అట్లా కాదు, మీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి అండి. ఇష్టమైంది ఏంటండి, ప్రాణమేగా, ఆ ప్రాణం ఇవ్వాలన్నమాట కాశీలో. అన్నిటికంటే ఇష్టమైంది ప్రాణమే. యజ్జద్దిదం స్వస్య సదైవ తత్తత్ లింగేత్ర దేయం మమ భక్తి మద్భి యాపి అముత్రాపి నతస్య సంక్షయ. ఇప్పుడు కానీ పరలోకంలో కానీ ఇంకా వాడికి దాని ఫలితం అక్షయం పొమనం అన్నాడు. యదేహ పాపశ్చ కృతశ్చ పాపివి, కాశీలో పాపం చేస్తే పాపం ఎలా అక్షయము, ఇక్కడ మీకు ఇష్టమైంది ఇస్తే అది కూడా అక్షయమే. పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే సురేశ్వరాచార్యులే మనకు చాలా ధైర్యం ఇచ్చారు. పాపం చేసినా ఇక్కడ పాపము ఫలించదు, ఇది ఓషర క్షేత్రం కదా అన్నారు. పుణ్యపాపములు రెండూ ఫలించవని వారు ప్రమాణపూర్వకంగా సురేశ్వరాచార్య గారు ప్రమాణం చేసి చెప్పారు. దూరస్థితైరపి అధిబుద్ధిర్లింగం సమారాధి మమేదమత్ర, దూరంగా ఉండి కూడా నా లింగమును స్మరిస్తూ ఆరాధిస్తూ ఉంటారే. మనం పూజ చేసుకోవచ్చండి, మానసికమైనటువంటి పూజ చేసుకోవచ్చు. ఎవరో ఒక పౌరాణికులు చెబుతుంటే విన్నాం, ఏదో ఎలా పూజ చేయాలో చెప్పారట. ఆయన అందులో పూజ చేయాలంటే మరి అంత కష్టం కదా, ఇన్ని పూలతో చేయండి, పంచామృతాలతో చేయండి, ఇన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఇన్ని ధూపాలు దీపాలు నైవేద్యాలు ఇవంటే ఖర్చు కదా, ఆయన చేయటం లేదు, ఇది ఎంత ఖర్చు అవుతుందని చెప్పి చెప్పట్లేదు. ఇంతకంటే తేలిక చెప్పండి, ఇంతకంటే తేలిక చెప్పండి, ఏది చెప్పినా ఆయన ఖర్చు చేయడు. చివరికే అన్నీ కూడా మనస్సులో, ఇప్పుడు మనకు శివమానస స్తోత్రం అని ఉంది చూడండి, మనసా పూజ అన్నమాట. అక్కడ విశ్వనాథుడు అక్కడ ఉన్నట్లే, మనం ఇక్కడ బయలుదేరి అక్కడ కాశీకి వెళ్ళినట్లే, గంగా కావేరి ఎక్స్ప్రెస్లో వెళ్తే గంగా కావేరి అని అంటూ ఉంటాం. అందువల్ల గంగా కావేరి ఎక్స్ప్రెస్లో వెళ్ళటమే అక్కడికి. ఆ వెళ్ళినట్లుగా మనం భావన చేయాలి దిగటం. ఆ దిగిన తర్వాత ఆగో ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేయటం, ఆ శివలింగ విశ్వనాథుడికి నమస్కారం చేయటం. ఏమయ్యావు పాదాలు మోపుతున్నా, మలమూత్ర విసర్జన చేస్తా, క్షమించాలి, నువ్వు అంతా ఇక్కడే ఉన్నావు, చేయకుండా కుదరదు కదా అని చిన్నగా రూమ్కి వెళ్ళడం, అక్కడ పడేయటం, మణికర్ణికలో స్నానం చేశాను, స్నానం చేశాను, లేదా కేదార్ఘాట్లో స్నానం చేయటం, లేదా అక్కడ దొరికితే భోజనం చేసి చేయడం, ఇంకా బయలుదేరటం, సాక్షి గణపతిని చూడటం, డుండి గణపతిని చూడటం, అక్కడ ఉన్న ద్రౌపది ఆదిత్యుడిని, ద్రౌపదిని, అక్కడ ఉన్న ముక్తి మండపం, అక్కడ ఉన్న దండపాణి, విశ్వనాథుడిని చూడటం, ఓ ప్రదక్షి మీకు ఎందుకంటే హాయిగా చూడండి, తాకినట్లు అనుకోండి, ప్రదక్షిణం చేయండి, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేయండి, మళ్ళీ ప్రదక్షిణం చేయండి, మళ్ళీ నమస్కారం చేయండి, హాయిగా నైవేద్యాలు ఇవ్వండి మానసికంగా. ఇట్లా చెప్పేటప్పటికి చాలా బాగుందని చెప్పి తరించేట ఆయన అని ఒక పౌరాణికులు జరిగినటువంటి కథని చెప్పారు. అందువల్ల ఉందే మనం మానసికంగానే అక్కడికి వెళ్ళవచ్చు. అందువల్ల దూరం ఉన్నందు ఉండి కూడా అది గొప్ప బుద్ధితో ఉందే అలాంటి వాళ్ళు ఈ లింగమును గనక పూజించినట్లయితే మయై వదత్తై శుభవస్తు జాతై నిశ్రేయస శ్రీర్వసేత్ సతస్తాం, నేనే వాళ్ళకి అన్ని వసతులు కల్పించి కాశీకి రప్పించి కాశీ వాసం కలిగేటట్లు చేస్తాను అన్నాడు. మీరు దూరంలో ఉండి నన్ను స్మరించి మీరు ఈ రకంగా చేసినా నేనే అన్ని మీకు సదుపాయాలు కలిగించి కాశీకి రప్పిస్తాను అని చెప్పి అంటున్నాడు. మన విశ్వకర్మని బాలుని తీసుకొని వెళ్ళాలి, అడవిలో ఉన్న కనిపించిన వాడిని అట్లాగే మనల్ని కూడా తీసుకొని వెళ్ళి వసతి అన్ని కల్పించి కాశీలో మనల్ని మరణించేటట్టు చేస్తాడు. శృణు విశ్వ విష్ణు శృణు సృష్టికర్త, ఓ విష్ణు ఓ సృష్టికర్త బ్రహ్మ, దేవతలారా, ఋషులారా, మీరంతా వినండి. ఇదం హి లింగం పరసిద్ధిదం సదాం భేదో మనాగత్ర నమత్సకాశత. ఈ లింగం ఉన్నదే సత్పురుషులకు బాగా పరమసిద్ధిదాయకమైనటువంటిది. నాకు నా ఈ లింగమునకు భేదం లేదు. ఈ లింగమును పూజిస్తే నన్ను పూజించినట్టే, మా ఇద్దరి మధ్య కొంచెం కూడా భేదం అనేటువంటిది లేదు. అస్మిన్ హి లింగే అఖిల సిద్ధి సాధనే సమర్పితం యై సుకృతార్జితం వసు. న్యాయంగా సంపాదించినటువంటి డబ్బు మీరు ఏమి సమర్పించినా ఈ సమర సకలము సిద్ధింపజేసే ఈ విశ్వేశ్వర లింగమునందు తేభ్యో అతిమాత్ర అఖిల సౌఖ్య సాధనం దదామి నిర్వాణ పదం సునిర్భయం. మోక్షాన్నిస్తా, ఇంకా ఈ సంసార భయం ఉండదు. మిక్కిలి అఖిల సౌఖ్య సాధనమైనటువంటి నిర్వాణ పదాన్ని నేను ఇస్తూ ఉంటాను. ఈ సంసార భయము నుండి వాళ్ళని విముక్తులు చేస్తూ ఉంటాను. సుకృతార్జితమైనటువంటి ధనం కనుక అక్కడ ఇవ్వాలి. తర్వాతనే ఉక్షిప్య బాహుం అసకృద్బ్రవీమి. ఒక్కసారి కాదు, 10 సార్లు చెబుతున్నా, చెయ్యి ఎత్తి చెబుతున్నా, చూపించి చెబుతున్నాడండి, గో ఇదిగో ఈ లింగం చూడవని చెబుతున్నాడు. ఉక్షిప్య బాహుం అసకృత్తో బ్రవీమి. సకృత్ అంటే ఒక్కసారి, 100 సార్లు 1000 సార్లు నేను చెబుతున్నా వినండి. త్రయీమయే అస్మిన్ త్రయమే అవసారం. త్రయీమయమైనటువంటి ఇక్కడ ఉన్నదే ముల్లోకాలలో కూడా ఒకటే సారమైనవి ఉన్నాయి. నేను చెబుతున్నా వినండి, మొత్తం సారం చెబుతున్నాను. ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో విశ్వేశలింగం మణికర్ణికాంబు కాశీపురి సత్యమిదం త్రిసత్యం. విశ్వేశ్వరుడు లింగము, మణికర్ణిక తీర్థము, కాశీపురి, ఇది ముల్లోకములలో బ్రహ్మాండ సారము. ఈ మూడు గుర్తుంచుకోండి అన్నాడు. సత్యమిదం త్రిసత్యం, ముమ్మాటికి సత్యం. ఉత్థాయ దేవోధ సశక్తి సశక్తిరీశ తస్మిన్ హి లింగే కృతచారు పూజ అని మాటగా అందరికి విష్ణువుకు బ్రహ్మకు దేవతలకు వినిపించి ఆయన చిన్నగా ఆ పరమేశ్వరుడు దేవదేవుడు విశ్వనాథుడు చిన్నగా లేచాడండి. అమ్మవారితో పాటు లేచాడు. సశక్తిరీశ తస్మిన్ హి లింగే కృతచారు పూజ. ఆ విశ్వనాథ లింగానికి తాను పూజ చేశాడు చక్కగా. చారు పూజ, చక్కగా అన్ని వస్తువులన్నీ తెచ్చుకొని చక్కగా పూజ చేశాడు. మన ఇళ్లలో మనం పూజించేసినట్లు కాదు, అన్నిటికీ అక్షతాన్ని సమర్పయాలి. చివరికి బ్రాహ్మడికి కూడా అక్షతాన్ని సమర్పయామంటే ఆయన అన్ని సర్దుకోబోతూ ఉంటాడు. అట్లా కాకుండా చారు పూజ బాగా అన్నీ కల్పించుకొని వెళ్ళి పూజ చేశాడు. ఏ ఊలయంతే చసురా, అందులోనే పార్వ శక్తితో కూడి లయమైపోయినాడు మహానుభావుడు. విశ్వనాథుడు ఆ లింగంలో శక్తితో కూడి లయమైపోయినాడు. ఏయవు లయం తేజసురా, అక్కడ ఉన్నారు కదండి దేవతలు, అనండి జయ 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 విశ్వనాథ జయ విశ్వనాథ జయ విశ్వనాథ. శక్తి సమేత విశ్వనాథ జయ, అన్నపూర్ణ సమేత, విశాలాక్షి సమేత, గంగా సమేత, విశ్వనాథ జయ 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 అని ఆ ధ్వనులన్నీ నిండిపోయినాయి. కుమారస్వామి అంటున్నాడు, ఏమయ్యా అగస్త్య మహాముని, ఓ మహామతి, ఇగో ఈ రకంగా నేను చెప్పింది ఉన్నదే కాశీ యొక్క గొప్పతనం. చాలా కొద్దిగా చెప్పాను, కొంచెం మాత్రమే చెప్పి అంతా చెప్పాల, ఏదో 1% చెప్పాను. తవాగ్రే ప్రభావస్య ఏకదేశోయం, ఏదో కొద్దిగా చెప్పాను, అంతే 1% చెప్పాను. కల్మషాప, ఇది వింటే మాత్రం పాపములన్నీ నశిస్తాయి. తవ ఇది కూడా నే ఎప్పుడు కూడా నేనే అహంకారం పనికిరాదు, నా బుద్ధి వైభవం, నా బుద్ధిని బట్టి, నాకున్న శక్తిని బట్టి, నా బుద్ధిని బట్టి నేను చెప్పాను. తవ అగ్రేతు యథా బుద్ధి కాశీ విశ్రేష తాపిన. నువ్వేమో కాశీ విడిచిపెట్టి వచ్చి బాధపడుతున్నావు ఆ తాపంతో. ఆ తాపం తగ్గడం కొరకు మహాలక్ష్మి పంపించింది కదా ఇక్కడికి, నీకు చెప్పాను. అచిరేణైవ కాలేన కాశీం ప్రాప్స్యసి అనుత్తమం, కొద్ది రోజుల్లోనే నువ్వు కాశీకి మళ్ళీ పొందుతావులే అన్నాడు. తర్వాత నెక్స్ట్ ద్వాపరంలో 29వ ద్వాపరంలో మళ్ళీ వేదవ్యాసుడుగా ఆయన అక్కడ ఉంటాడు. మళ్ళీ పురాణాలు ప్రవచనాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, విభాగాలు చేయటం అన్నీ ఉంటూ ఉంటాయి. అస్తాచలస్య శిఖరం ప్రాప్తవానేష భానుమాన్, సూర్యుడు అస్తాద్రికి వెళ్తున్నాడు, అస్తమించే సమయం అయింది, ఇంకా నా సంధ్యావందనాది కృత్యములు చేసుకోవాలి అన్నాడు. మనం అందువల్ల మనం మన యొక్క సంధ్యావిధులు నిర్వర్తించుకోవడానికి వెళ్ళుదాము అన్నాడు. ఇంకా మౌనం వహించవలసిన సమయం ఇదని వెంటనే ఆ మాట విని ముని సంధ్యోపాసన కొరకు అగస్త్యుల వారు వెళ్ళిపోయినారు. ప్రణమ్య ఉమేయ సకులో ఉమేయ సకులు లోపాముద్ర సమన్విత లోపాముద్రతో కూడి ఆ కుమారస్వామికి నమస్కారం చేసుకొని రహస్యం పరివిజ్ఞాయ క్షేత్రస్య శశిమౌళిన ఆ చంద్రమౌళి చంద్రశేఖరుడైన విశ్వనాథుని క్షేత్ర రహస్యం తెలుసుకున్నటువంటి వాడై అగస్త్యో నిశ్చితమనాహ శివధ్యాన పరోభవత్ శివధ్యాన పరుడు నిశ్చయితమైనటువంటి మనస్సు గలవాడై శివభక్తుడై శివధ్యాన పరుడైనాడు. ఆనందకాననస్యేహ మహిమానం మహత్తరం కోత్ర వర్ణయితుం శక్త సూతా వర్షశతైరపి 100 సంవత్సరాలైనా ఆనందవనం యొక్క ప్రభావాన్ని చెప్పలేమయ్యా అని వేదవ్యాసుడు సూతుల వారితో శిష్యులతో అంటున్నాడు. యథా దేవ్యై సమాఖ్యాయి శివేన పరమాత్మన పరమాత్మ అయిన శివుడు పార్వతీదేవికి ఏది చెప్పాడో అదే కుమారస్వామి అది అగస్త్య మహర్షికి చెప్పాడు, తవ ఆ విషయాలే నేను కూడా మీకు చెప్పడం జరిగింది అని వేదవ్యాసుల వారు సూతుల వారికి చెప్పారు. ఆయన ఒక్క సూతుడికే కాదు సుఖ మహర్షి మొదలైన వాళ్ళందరికీ కూడా చెప్పాడు, ఆయన శిష్యులందరికీ కూడా. ఇదానీం ప్రస్తు కామోసి కిం తత్పృచ్ఛ వదామితే ఇంకా నువ్వేమైనా అడిగితే చెప్పవలసింది ఉంటే నేను చెబుతాను అని వేదవ్యాసుల వారు అన్నారు. ఇంకా కుమారస్వామి పాత్ర అయిపోయింది. సమస్త చింతిత ఫలప్రదం మర్చో భవేత్ కృతి శ్రుత్వా అధ్యాయమిమం పుణ్యం సర్వకల్మషనాశనం. ఈ అధ్యాయం సర్వపాపనాశనం. ఈ అధ్యాయాన్ని విన్నట్లయితే పాపములు నశిస్తాయి, కోరుకున్న ఫలములన్నీ సిద్ధిస్తాయి అని చెప్పి అతడు పుణ్యాత్ముడవుతూ ఉంటాడు అని చెప్పి చెప్పారు. స్వస్తి. ఇంకా శుక్రవారం శనివారం ఆదివారం ఉంది. చివరి అధ్యాయం మాత్రం రేపు ముఖ్యంగానే ఈ కాశీలో ముక్తి అనే విషయాన్ని ఇతర గ్రంథాలలో ఉన్న విషయాలు ఉపనిషత్తులు మహాభారతం భాగవతం బ్రహ్మాండ పురాణం పద్మపురాణం వీటిల్లో ఈ ముక్తిని గురించి ఏం చెప్పారు సురేశ్వరాచార్యుల గారు చెప్పినటువంటి విషయాలు ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా కొన్ని యాత్రలకు సంబంధించి ఇవన్నీ కూడా రేపు వెళ్ళండి మనం చెప్పుకోవటం జరుగుతుంది. చివరి అధ్యాయం అది చివరి రోజు 1 గంట పడుతుంది, అది ఆదివారం నాడు చెప్పుకుంటాం. ఆదివారంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాత్మ భూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే విశ్వస్య కళ్యాణమస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు గోవధస్య నిషేధోస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.